మీరు కూర్చోవచ్చును. ఈ రాత్రి తిరిగి వచ్చుట అనేది ఎంతో మంచి విషయము. ఇప్పుడు ప్రభును సేవించుటకు తిరిగి మనము ఈ తరుణం కలిగినందుకు మనము ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాము. గడిచిన రాత్రి మిమ్మల్ని ఎంతో సేపు ఉంచిన తర్వాత తిరిగి రాత్రి వేళలో మిమ్మల్ని ఎక్కువసేపు ఉంచుట మంచిది కాదని నేను భావిస్తున్నాను. ప్రభులో మన యొక్క సాటి సహోదరుల్లో ఒకరైన ఆయన ఇప్పుడే ఇండియా నుండి వచ్చాడు. ఒక వింతైన కల వలన ప్రేరేపడ్డాడని వెనుక చెప్పు నేను వింటున్నాను. అతడు అతని యొక్క జీవితంలో ఎప్పుడు శ్రీపోర్ట్ లో లేడు. అయితే అతడే వచ్చిన శ్రీపోర్ట్ లో అతడు కలకన్నాడు. తన కారులో రాలేదు. నేను ఎక్కడ మాట్లాడుతున్నానో ఆ ఆలయానికి ఒక చోటుకు వచ్చాడు. అతడు చెప్పాడు, నేను బోధించి ప్రజలకు ప్రార్థించిన తర్వాత అతడు అన్నాడు, ఒకటి జరగబోచున్నది అని చెప్పాడు. చెప్పాడు తర్వాత రోజు వెనక ఉన్నాడని, అది ఎలా కనిపిస్తుందో ఆ భవనము అతనికి తెలుసు అని చెప్పాడు. అన్నాడు అక్కడ వీధికి అడ్డంగా ఒక పట్టణ సంబంధమైన నాటకశాల ఉన్నది. అయితే వారెన్నడూ అందులోకి వెళ్లలేదు. అన్నాడు అది ఈ వైపున ఉన్నది, ఒక రాతి భవనములో ఉన్నది, దానికొక రెక్క ఉన్నది, భవనము ఇలా ఉన్నది. కుర్రవాడు కలను కన్నాడు. అతని కలను నేను చూశాను, నిజమే అని తెలుసుకున్నాను. అతడు చెప్పాడు అది ఆఖరి రాత్రి, నేను మాట్లాడుతూ రోగులకు ప్రార్థిస్తున్నా ఉన్నాను. ఒకటి జరిగిపోటుకు సంసిద్ధంగా ఉన్నది, ఉరుము ఉరిమినట్లుగా శబ్దమైంది. చెప్పాడు ప్రజలు కేకలు వేయడం మొదలుపెట్టారు. ఊరుము ఉరిమినట్లుగా సరే అన్నాడు. అది శబ్దం చేసింది, మాట్లాడటం మొదలుపెట్టినది. చెప్పాడు ఆ మాట్లాడుట కొనసాగుతూనే ఉన్నది. ఈ యొక్క పై కిటికీల ద్వారా దేవుని యొక్క మహిమ వచ్చినది, లోపలకు కదిలి వచ్చినది, అగ్ని స్తంభం వలె వచ్చినది. దాన్ని అతను ఎన్నడూ చూడలేదు. దాన్ని గురించి మేం మాట్లాడుట అతడు విన్నాడు. అయితే తనకు తాను దానిని ఎన్నడూ చూడలేదు. అన్నాడు అదిగో అక్కడ కిటికీలో గుండా ఆ విధంగా వచ్చుచున్నది. పటములో మీరు చూచినట్లుగా ఆ వెలుగు ఏర్పడి ఇక్కడున్న ప్రజలపైన ఉన్నది. అన్నాడు అది ఒకదానికి గడబడి చేసినది. చెప్పాడు నేను నిలబడిపోయాను, అది యెహోవా దేవుడు అని చెప్పాను. మరియు దాని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు మోషే పిలువబడి ప్రజలను ఐగుప్తు నుండి బయటికి తెచ్చినది అతడు జ్ఞాపకం చేసుకున్నాడని చెప్పాడు. వారు చెప్పారు మేము చచ్చిపోకున్నట్లు మోషే మాట్లాడి దేవుడు కాదు. చెప్పాడు ప్రతి ఒక్కరూ వారి చేతులు పైకెత్తి అరుపులు అరుస్తూ నేలపైన పడ్డారు. అతడు కూడా అరుపులు అరుస్తున్నాడు, ప్రభుని దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అరుస్తూ ఉండేడని చెప్పాడు. అతని భార్య అతన్ని కదిలించి మేల్కొల్పినది. ఇప్పుడే దారి మధ్యలో నుండి అతని వెళ్ళి చూశాడు. సహోదరు జాక్సన్ ఒకప్పుడు మెథడిస్ట్ బోధకుడు. అతడు క్రిందికి వచ్చే వరకు ఎంతో తెబ్బెబులైపోయాడు. అతడు లోపలికి వచ్చి ఎంతో ఆశ్చర్యపడిపోయాడని చెప్పాడు. ఖచ్చితంగా అతడు కలలో చూచినట్లుగా ఉండి ఉండెను. దాని అర్థమేంటో నాకు తెలియదు, ప్రభు అది నాకు మరుగ్గా ఉంచాడు. సహోదరు జాక్సన్ కలకన్నట్లుగా ఒకటి జరగవలసి ఉండేది. అతడు ఒక నమ్మకమైన నిజమైన మనిషిని, అతడు ఒక దైవ సేవకుడు అది తెలుసు. అతడు కలలు కనుచుండేవాడని నాకు తెలుసు. నా దగ్గరకు వస్తాడు. ప్రభు నాకు ఒక భావాన్ని ఇచ్చాడు, అది ఖచ్చితంగా ఆ విధంగానే ఉన్నది. ఒకసారి నేను ఆరిజోనాకు వెళ్తున్నప్పుడు కూడా దాని గురించిన కల అతడి కళ్ళకన్నాడు. అతనెంతో కలత చెందిపోయాడు. అతడు తన భార్యతో ఆమెను తీసుకుని వచ్చాడు. ఆమె తల్లి కాబోతున్నది, వెళ్ళు, ఒకే ఒక మార్గము విమోచనము ద్వారానే. వచ్చుడుకు ఒక్క పైసా అతనికి లేదు, ఒకరు డబ్బు ఇచ్చారు. కాబట్టి ఒక విధంగా మర్మంగా అది జరిగినది. కనుక ఒకటి జరగవలసి ఉండెను. మా నిరీక్షణ అది. మా కొరకు ప్రభు ఏమి సమకూరుస్తాడో తెలియదు. మనము జీవించుచున్న దినమున జీవించుటకు కేవలము యేసు వచ్చుటకు ముందుగా జీవించుటకు మనము ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. ముందుగా నేను చెప్పినట్లుగా చరిత్రలో ఇది గంభీరమైన సమయము. భూమి మీద ఏ సమయంలో కంటే ఇప్పుడే నేను జీవిస్తాను. తిరిగి రాత్రిలో ఇక్కడ మన ముందు మన యొక్క మంచి స్నేహితుడు సహోదరుడు డౌ నేను చూస్తున్నాను. ఈ యొక్క ఉదయం సభా మందిరంలో నేను అతనితో సంబోధించాను. సహోదరుడు డౌ ఈ దినానికి 93 సంవత్సరాలు, ఎంతగా అది దీవించబడిదో కదా. అతని సుదీర్ఘమైన జీవితాన్ని దేవుని మహిమా ఖ్యాతి కొరకు అతడు ఫలవృద్ధి చేశాడు. 93 ఈ రోజుకు. నా సహోదరుడా, జన్మదిన ఆనంద శుభాలు నీకు కలుగును కాక. ఈ రాత్రిలో అక్కడ బయట దేశమావలా అక్కడ వారు వింటున్నారని నాకు తెలుసు. వారు కూడా సహోదరులా, బెల్లవకు జన్మదిన ఆనంద శుభములు ఆకాంక్షిస్తున్నారు. అతడు ఓరల్ రాబర్ట్స్ కు ఎంతో వ్యక్తిగత స్నేహితుడు. అనేక మందికి కూడా సువార్త ద్వారా తదితరమైన విధముగా అనేక మందికి అతడు సహకరించాడు. మనకి కూడా అతడు ఘనమైన స్నేహితుడే. మరొక మెథడిస్ట్ బోధకుడు సహోదరు మ్యాన్ ఇక్కడ ఉన్నాడు. చూడటానికి ఆనందంగా ఉన్నది. రక్షించబడి పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు నామన బాప్తిసం పొందినవాడు. ఇక్కడే కూర్చుని ఉన్నాడు అతడు. ఇంకా అతడు ఇండియా నుండి వచ్చిన సహచరులలో ఒకరు. సహోదరుడు హికర్సన్ అతని ప్రక్కనే కూర్చుని ఉన్నాడని నేను గ్రహిస్తున్నాను. ఇండియానా జెఫర్సన్ నుండి వచ్చిన మా యొక్క పరిచారకుల్లో ఒకరు అతడు. ఈ రాత్రి ఇక్కడ వారు వింటున్నారు. మరియు సహోదరు వీల్లెట్ పరిచారకుల్లో ఒకరు ఇక్కడే ఒక చోట ఉన్నాడని గ్రహిస్తున్నాను. ఇప్పుడు నే అతన్ని గుర్తుపట్టలేదు, కాని అక్కడ ఒకరు తన వ్రేలు చూస్తున్నారు. కొద్దిసేపటి తర్వాత నేను గుర్తుపడతాను. అక్కడే కూర్చుని ఉన్నాడు కుడివైపున. అవును సహోదరు బ్యాంక్స్వుడ్, ఈ రాత్రి నీవు వింటున్నట్లయితే మీ సహోదరుడు గత రాత్రి ఇక్కడ ఉన్నాడా? నేను బయటకు వెళ్తూ నేను అతన్ని సహోదరు లాయల్ ను చూశాను. యెహోవా సాక్షులు గుంపంతా మార్చబడ్డారు. లాయల్ లోపలికి రాబడ్డాడు. ఎందుకనగా ప్రభు దర్శనం వలన జీవం యొక్క పునరుద్ధరణను గుర్చి జరిగిపోతున్న ఒకదానిని అతనికి చెప్పక ముందు రోజు లాయల్ ఆ రోజు పడవలో కూర్చుని ఉన్నాడు. అతను నిజముగా యెహోవా యొక్క సాక్షే ఉండెను కూడా. అయితే ఆ ఉదయం అక్కడ కూర్చుని చేపలు పడుతూ ఉన్నాడు. పట్టాడు అతడు. అతని యుద్ధ పెద్దది, బలమైనది, అది కింటుకు తరహాది. ఒక పెద్ద గాళం చిన్న చేప పిల్ల దాన్ని మృగినది. అతడు అలాగే మొప్పలు ప్రేగులు మొత్తం బయటికి లాగి దాన్ని నీళ్లలో పారేశాడు. చిన్న బురత సూర్య చేప. అతడు అన్నాడు, చిన్నదానా, నీ ఆఖరి ఈత నీవు ఈదు అని అన్నాడు. అతని నీళ్లలో విదిలించుకున్నది, చచ్చిపోయినది. గాలులు దానిని ఒక నీటి లిల్లీలోకి త్రోసుకుని పోయినవి. అంత క్రితం రోజు కూర్చునే ఉన్నాను. ఒక విధమైన చిన్న ప్రాణి యొక్క పునరుద్ధానము ఒక జరుగుతుందని పరిశుద్ధాత్మ నాకు చెప్పాడు అని నేను చెప్పాను. బహుశా ఒక చిన్న పెళ్లి కావచ్చు. నేను తిరిగి ఇంటికి వచ్చినప్పటికీ చేపలు తిను ఎర్రల కొరకు మేము త్రవ్వుతున్నప్పుడు సహోదరు వుడ్ మరియు నేను త్రవ్వుతున్నప్పుడు ఈ రాత్రి అతడు వింటున్నాడు. నా యొక్క చిన్న అమ్మాయి ఈ రాత్రి ఇక్కడ కూర్చుని ఉన్న యవనస్తురాలు ఈ పడవాటి సైనికుడుకు ప్రధానం చేయబడినది. నేను అతన్ని చూస్తున్నాను. ఆమె వచ్చి అన్నది, నానా అని అన్నది. ఆమె మరి ఒక చిన్న అమ్మాయి చెప్పారు, మేము ఎవరికైనా ఏదైనా గారభంగ పెంచే జంతు ఉండవచ్చును, అయితే పిల్లిని కొనుక్కోవద్దని నేను నిజంగా చెప్తున్నాను. లేదా కాదు బ్రహ్మ అంటే కనుక ఆమె అన్నది, ఓహో నానా, మేమక్కడ దీన స్థితిలో పిల్లిని చూశాము. దీనంగా ఉన్న దానిని, అది ఒకటి చిన్నది, ఒకరు దానికి విషం పెట్టారు, అదంతా ఉబ్బిపోయినది అన్నదామె. నానా, అది ఇప్పుడే చచ్చిపోతున్నది, చిన్న పెట్టె తీసుకుని 2 రోజులు దానిలో పెట్టి ఉంచమా అని అడిగినది. నేను ఆ పిల్లిని చూడని అని అన్నాను. సరే, వారు వెళ్లిపోయి పిల్లిని పట్టుకొచ్చారు. ఏం జరిగిపోతుందో నేను చూస్తాను, కనుక పెట్టెలో ఉంచండి. ఆ మరుసటి ఉదయానికి 8 పిల్లి పిల్లలు అక్కడ ఉన్నవి. చూశారా, మా చిన్న అబ్బాయి జోయ్ వాటిలో ఒక దాన్ని పట్టుకుని దాని పిసికి వేసి నేలపైన దాన్ని పడవేశాడు. ఆ చిన్నది అక్కడ చుట్టూ కొట్టుకుంటూ దాన్ని చంపేశాడు. అతని సహోదరుని లైఫ్ తో నేను చెప్పాను, చూడు ఆ చిన్న పిల్లి పిల్ల ఒకవేళ బ్రతుకునేమో, ప్రభు కార్యాలు చేయుచుండుట మనము చూచినట్లయితే అలా జరుగుతుందేమో అని నేను అన్నాను. సహోదరు లాయల్ దారికి కొత్తవాడు, అతడు వివాహితుడు, అతడు ఏమేమి చేశాడో అని, అతడు ఏ చెడ్డ కార్యాలు చేశాడో అని, అతడు చేసిన విషయాలేంటో పరిశుద్ధాత్మ చెప్పాడు. సోదరు బ్యాంక్స్ ఆ విషయాలు నాకు చెప్తాడని అతడు అనుకున్నాడు. అయితే నిజంగా అది అతన్ని బయటపెట్టినప్పుడు, ముందు రాత్రే అతడు ఏమి చేశాడో అతనికి చెప్పినప్పుడు అతనికి బరువైపోయినవి. అతడు పొందలేకపోయాడు. తరువాత మరుసటి ఉదయం రాత్రంతా మేము చెప్పులు వేటాడి కొన్నిటిని ఎరవేటు కొరకై పట్టుకున్నాము. అయితే అతడు ఆ చిన్న చేప పిల్లను నీటిలోకి విసిరవేశాడు. కొట్టుకుని పోయి మెత్తబడిపోయినది. సుమారు 1/2 గంట తర్వాత మేము అక్కడే కూర్చుని ఉన్నాము. నేను చెప్పాను, సహోదరు లాయల్, చేప దాని కడుపు లోపలకు గాలమంతా మునిగినట్లు చేయి. అవును, నేను చెప్పాను, గాలము దారము తీసుకుని తటాలన అది కదిలించు, ఎర బయట ఉన్నట్లుగా చేయి. అది పట్టుకున్న వెంటనే నేను చెప్పాను, తరువాత అతన్ని పట్టుకో లేక దాన్ని పట్టుకో, తరువాత అది లోపలికి రానివ్వు. నేను చెప్పాను, అతన్ని ఆ విధంగా బయటికి లాగవద్దు, దాన్ని మనిగినివ్వద్దు, నీవు చేపను పట్టుకుంటావు. అతడు చెప్పాడు, సరే, ఈదుతున్న పెద్దది అతనికి ఉన్నదని అతడు ఆ విధముగా మేము చేస్తాము అని అన్నాడు. అలాగూ కనుక ఆ సమయానికి అక్కడ పైన పర్వత శిఖరం నుండి ఒకటి వచ్చుట నేను విన్నాను. ఒక సుడిగాలి చుట్టూ తిరుగుతూ తిరుగుతూ ఉన్నది. ఇక్కడికి అబద్ధముగా అది వచ్చినది. దేవుని యొక్క ఆత్మ పడవ పైకి వచ్చినది. లేచి నిలబడు, చెప్పబడినది, చనిపోయిన చేపతో మాట్లాడు, తిరిగి నీ ప్రాణమును నేను నీకు ఇచ్చుచున్నాను అని చెప్పు. అక్కడ ఆ చిన్న చేప పడి ఉండి అర్ధగంట అయింది. దాని నోటిలో దాని ప్రేగులు మొప్పలు ఉన్నవి. నేను చెప్పాను, చిన్న చేప, యేసుక్రీస్తు తిరిగి నీకు ప్రాణము ఇచ్చుచున్నాడు, యేసుక్రీస్తు నామమున బ్రతుకు అని అన్నాను. తటాల వీపు భాగానికి ఎగిరి దూకి నీళ్లలో పడిపోయి ఎంత త్వరగా వెళ్లాలో అంత త్వరగా వెళ్లిపోయినది. సహోదరు లాయ్, ఇక్కడ ఒక చోటు ఉన్నావా? గత రాత్రి నేను నిన్ను చూశాను. అతని లోపల ఉన్నా, బయట ఉన్నా, లేక అతను ఎక్కడున్నప్పటికీ నేను చూడటానికి నీ చేయి పైకెత్తు. ఏమంటున్నారు? ఓహో, అవును, దూరాన పైన బాల్కనీలో వెనుక అక్కడున్న కిటికీల ద్వారా చూస్తూ ఉన్నాడు. ఆ మనిషి ఒక యెహోవా సాక్షి. అతడు చెప్పాడు, సహోదర బ్రహం, అతడంతా తబ్బిబ్బులైపోయాడు. అతడు చెప్పాడు, ఇక్కడే ఉండటం మంచిది, అవును కదా అని. అతడు చెప్పాడు, అది నీ యొక్క చివరి గంతు వేయడం అని. ఆ చిన్న చేపతో నేను పిలిచానా అని నీవనుకుంటున్నావా? అది నా కొరకైనట్లుగా అర్థమిస్తుంది. నేను చెప్పాను, కాదు కాదు, అది కేవలము నిర్ధారణ మాత్రమే. దాని గురించి అతడంతా తడబడిపోయాడు. మేము కలిసి ప్రయాణం చేశాము, అది జరుగుట నీవు చూశావు, ఎరిగావు. ఆలోచించు, చూయించుటకు అది ఏమై ఉంటుంది? నా యొక్క ప్రార్థనా పట్టిలో చాలా మంది మెదడు పక్షపాతముతో ఉండిన చిన్న బిడ్డలను నేను చూశాను, అందుకొరకై ప్రార్థించాను. అయితే ఒక దర్శనం వచ్చినప్పుడు అది చిన్న చేపను గుచ్చి అది సుమారు 2-3 అంగుళాల ఉండుట. చేప కంటే గాలమే పెద్దదిగా కనిపిస్తుంది. అయితే అది ఏమైతుంది? చిన్నవాటి పని కూడా దేవుడు దృష్టి ఉంచుతాడని నీకది చూయించుటకు అవుతుంది. గమనించారా? ఒకనొక దినమున కుష్ఠరోగులు ఆ ప్రాంతమంతా ఉండి ఉన్నప్పుడు ఆయన యొక్క శక్తిని వినియోగించు ఒక చెట్టును శపించెను. ఆయన శక్తిని వినియోగించుటకు ఒక చెట్టును శపించెను. అది ఎండిపోటుకు మొదలు పెట్టినది. ప్రతి చోట ప్రజలు పడి ఉండి ఆ యొక్క స్వస్థత శక్తి అవస్థతులో వారు ఉన్నప్పుడు, అయితే మీరు చూడండి, ప్రతి ఒక్క దానిపైన ఆయన దేవుడని ఆయన చూయించుకోరెను. అది చిన్నదైనప్పటికీ, అది పెద్దదైనప్పటికీ, అది ఏదైనప్పటికీ, అన్నిటి మీద ఆయన ఇంకా దేవుడై ఉన్నాడు. సర్వ సృష్టి పైన ఆయన దేవుడై ఉన్నాడు. కనుక మనము ఆయన ప్రేమిద్దాము. ఎందుకంటే అర్ధగంట క్రితము అక్కడ నీళ్లపైన పడి ఉన్న అల్పమైన చిన్న చేప చచ్చి అక్కడ పడి ఉండగా దానిలోకి జీవ వాక్యమును పలుకుటకు ఆసక్తి ఆయన చూపినట్లయితే, ఒకనొక దినమున ఆయన బిడ్డల్లోకి తప్పకుండా ఆయన జీవమును పలుకును. చిన్న గరిట ధుళి కంటే నీ దేహం మరొకటి కాకపోయినా పర్వాలేదు, ఆయన మాట్లాడతాడు. ఒకరోజు మనము జవాబిస్తాము. మనము చేయుదానంతటి మీదను, మనము చెప్పుదానంతటి మీదను ఆయన ఆసక్తి చూపు దేవుడు. ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్క చోట ఇప్పుడు మనం తల వంచుకుందాము. నేను ఆశ్చర్యపడుతున్నాను, మనం ప్రార్థించక ముందు ఈ రాత్రి ఆయన ఎడల కుతూహలము గల వారు ఎవరైనా ఉన్నట్లయితే, మనం ఎక్కడైతే ఆయన చూడబోతున్నామో ఆ మరొక దేశమునకు ఇంకా మీరు భవిష్యత్తు ఉపయోగమునకై దాచిపెట్టుకుంటా చేయనట్లయితే అలాంటి వారు ఉన్నారా అని ఆశ్చర్యపడుతున్నాను. మీకు తెలుసా, మీరు ముందు భద్రత చేసుకునకపోతే మీరు లోపలికి రాలేరు. వాటిని మీరు ఇంకా చేయకపోయినట్లయితే ఇప్పుడు మిమ్మల్ని ప్రార్థనలో జ్ఞప్తి చేసుకోవాలని మీరు కోరితే, అనగా ప్రతిదీ దేవునికి మీకు మధ్య సరిచేసుకుంటాం, మీరు అలాగూ మీ చేయి పైకెత్తగలరా? ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్తూ మీ చేయి ఆయనకు చూయించండి. దేవా, అది అనుగ్రహించుము. పరలోకపు తండ్రి, సజీవులకును మృతులకు మధ్య ఈ రాత్రి మేము నిలబడినట్లుగా ఈ దినాలలో జరుగుతున్న ఈ సంగతులు మరోమైనట్లుగా జరుగుతున్నవి. నిజం, అవి మరోమైనవే. అయితే దేవా, అవి నిజమైనవో కావో నీకు తెలుసును. ఆకాశమునందు కలవాటిని వాటికి, భూమి సంబంధమైన వాటికి నీవే పవిత్రమైన న్యాయాధిపతివి. ప్రభువా, ప్రజలను ఉత్తేజపరచమని ఇది మేము చెప్పుచున్నాము. విషయాల్లో కొన్ని మాకు చూయించుతివి. వారు నిన్ను ప్రేమించుటకు, నిన్ను నమ్ముటకు, నిన్ను సేవించుటకు, అందుకై ఉత్తేజపరచుటకు నీవు చూయించుతివి. ఆచరణ ఎంత చిన్నదని కాదు, మంచిది లేక చెడదని కాదు, అది ఎరుకటకు నీవు దాన్ని చూయించితివి. ప్రేమైన దేవా, ఈ రాత్రిలో వారి యొక్క ప్రతి హస్తాన్ని నీవు దీవించమని నేను ప్రార్థిస్తున్నాను. మరియు చేయి పైకెత్తుటకు కదలిక కలుగు చేసిన ప్రతి ఆత్మను ప్రాణమును దీవించమని ప్రార్థిస్తున్నాను. దేవా, నగరమునకు ఆవలనున్న దేశమునకు వారు ఆ రక్షణ చేసుకును రాత్రి ఇదే ఎవనుగాకని నేను ప్రార్థిస్తున్నాను. అది అనుగ్రహించుము ప్రభువా. రోగ బాధలతోనున్న వారిని స్వస్థపరచము. ఎక్కడున్న వారిని ఫోన్ల ద్వారా ఎక్కడికి వచ్చుచున్నవో ప్రసారము చేయబడుచున్నవో అట్టి దేశ ప్రాంతముల వారిని స్వస్థపరచము. అక్కడున్న వారు ఎవరు రక్షించబడలేదు. కాలిఫోర్నియా నుండి న్యూయార్క్ వరకు, కెనడా నుండి మెక్సికో వరకు వారిని దీవించుము ప్రభువా. ఈ రాత్రిలో మా స్వరము క్రిందనున్న అనగా వినుచున్న ప్రతి ఒక్క వ్యక్తి వారు తమ పాపము నుండి రక్షించబట్టుకు, వారి వ్యాధుల నుండి స్వస్థపరచబట్టుకు అనుగ్రహం చూపుము. ఎందుకనగా నీ యొక్క దైవిక సన్నిధానం బట్టి అలాగూ చేయము. ఎవరైతే వేల మైళ్ళ నుండి ఇక్కడికి విమానంపై నుండి ప్రయాణం చేసి వచ్చారో అట్టి మా సహోదరుడైన జాక్సన్ ఇక్కడకు కారణం, ఇక్కడికి వచ్చు కారణం ఒకటి, అతని హృదయాన్ని వింతగా తొందర పెట్టినది. వారు కళ్ళకందరు దర్శనంలో చూతురు. ప్రేమిన దేవా, దీని యొక్క అర్థమేదో అది నాకు నీవు రహస్యముగా ఎంచుతేవి నాకు తెలియదు. అయితే ప్రభువా, నీవు మమ్మల్ని దర్శించగలిగినట్లయితే ఆ సందర్శనకు మా హృదయాలు ఆయత్తపరచుము. నీవు ఏమి చేయదువో ఎరుగకనే ఈ కళ ద్వారా మమ్మల్ని నీవు సందర్శించదివేమో అది ఎరుగకనే తద్వారా మేము ఎదురు చూపులు చూచుటకు మాకు తెలియదు. అయితే మేమేమి ఎరిగిన్నామో అనగా నీ ప్రజలను నీవు దర్శించదవని ఇక్కడ మేము ప్రార్థిస్తే నిన్ను నీవు నిజముగా కాన్పించుకుందవని మేము వాటిని నిర్వచిస్తున్నాము. యేసుక్రీస్తు నామమున మేము అడుగుతున్నాము, ఆమేన్. ఇప్పుడు ఈ రాత్రి, గత రాత్రి మిమ్మల్ని ఎక్కువసేపు ఉంచడం వలన మరియు ఈ ఉదయం కొద్దిగా ఒక విధంగా గొంతు బొంగరపోయినది. చిన్న వెంట్రుకల పేలిక నేను పెట్టుకున్నాను. నేను బోధ చేస్తున్నప్పుడు బట్టతల స్థానం యొద్ద నేనది ఉంచుతాను. అయితే ఈ సమయంలో నేను దాన్ని మర్చిపోయాను. ఈ గాలి, ఈ కిటికీల గుండా వచ్చే ఈ గాలి కొద్దిగా బొంగరపోనట్లు నాకది చేస్తుంది. నేను కూడికలు ముగించవలసి వస్తుంది. అయితే అది ఉండటం వలన అలాంటప్పుడు ఇక బాధపడిన అవసరం ఉండదు. అలాగూ సాగిపోతాను. నేను దాన్ని మర్చిపోయాను. ఒక విధంగా నేను అది భావించగలుగుతాను. కనుక మీ ప్రార్థనలు విలువైనవిగా కొరబడుతున్నవి. ప్రతి ఒక్క దినము రెండు కూటములు ఒక విధంగా అవి మీకు చాలా మైలున్నట్లుగా అవునా? మీరు అది చెప్పగలరు. కనుక ఇప్పుడు కాలిఫోర్నియా వారైన మీకు, అక్కడున్న అరిజోనా వారైన మీకు దేశమాంతరికి మేము శుభాకాంక్షలు పంపుతున్నాము. సహోదరు లియో మరియు ప్రెస్కాట్ లో అక్కడ ప్రభువు మీద ఆనుకున్న గుంపు మీరు ఇప్పుడు ఆహ్వానించబడ్డారు. ఫీనిక్స్ లో ఉన్న మీ అందరిని ఈ రాత్రికి ఒక వారం ముందుగా ఆహ్వానించబడుతున్నారు. యూమాలో గల ఉపన్యాసాల విందుకు మేమక్కడ ఉండబోతున్నాము. వారక్కడ వారి టికెట్లన్నీ అమ్మారు. పెద్ద వేదిక శాలను వారు తీసుకున్నారు. ప్రజలను వారు ఉంచలేరు. కాబట్టి పెందలకండి, మీరందరూ రండి. తరువాత అక్కడి నుండి లాస్ ఏంజల్స్ కు వెళ్లబోతున్నాము. తరువాత సోమవారం, తరువాత ఆదివారం రాత్రికి. కాబట్టి మిమ్మల్నీ అక్కడ చూడబోతున్నాము. ఐశ్వర్యవంతమైన దేవుని ఆశీర్వాదాలు మీ అందరిపైన ఉండునుగాక. న్యూయార్క్ లోను ఓహియో చుట్టుప్రక్కల ప్రాంతంలో ఉన్న మీకు సర్పం యొక్క జాడ అను వర్తమానమును నేను త్వరలో ఆలయంలో బోధించాలనుకుంటున్నాను. ఆరంభములో మృగము, అంతములో మృగము. దాని గురించిన గమనిక బిల్లీ మీకు పంపుతాడు. కారణం అది ఆలయంలోనే నేను చేస్తాను. మేము మాట్లాడినప్పుడు ఎందుకంటే అది సుమారుగా 4 ఇంకా ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి ఇక్కడున్న మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నప్పటికీ యోబు పుస్తకము త్రిప్పుడి బోధించుటకు అది వింతైన పుస్తకము. అయితే ఇక్కడ కొద్ది వివరణను నేను వినియోగించాలని అనుకుంటున్నాను. తరువాత రేపు ఉదయం ఇక్కడ మందిరంలో ఆదివారం బడి ఉంటుంది. ఇక్కడ ఏ సమయానికి మనము ప్రారంభిస్తాము? 9:30 తిరిగి ఇక్కడే రేపు మాట్లాడు తరుణము నాకు లభ్యమైనది. ప్రభు చిత్తమైతే నేను ఒక అంశంపై మాట్లాడ ఆశపడుతున్నాను. ఆయన చిత్తమైతే అది మీకు చూయించుటకు ఈ మధ్యాహ్నం నేను చదువుచున్నప్పుడు ఆరాధకుని దేవుడు కలుసుకుని ఒకే ఒక స్థలము ఆ స్థలమేదో నేను మీకు చూపించగలను. ఆ స్థలం యొక్క పేరేంటో, ఎక్కడ ఆరాధికుని దేవుడు కలుసుకును నేను మీకు చూపించగోరుతాను. తర్వాత రేపు రాత్రికి నేను మీ యొక్క అనుమతి అడుగుచున్నాను, స్వస్థత కొడిక కొరకు. పాతకాలపు స్వస్థత కూటమును నేను కోరుచున్నాను. ప్రభుచితమైతే ఈ దినము నన్ను గగుర్పాటు చేసిన అంశంపై నేను మాట్లాడ ఆశపడుతున్నాను. నా ప్రశస్తమైన ప్రియులారా, నేను సహోదరుడు మోర్ కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు లేఖనములను మేము చర్చించుకుంటున్నాము. పాత కాలముల వలె సహోదరులతో కలిసి ఉండుట ఎంత మనోహరము. అతడన్నాడు, సహోదర బ్రహం, ఇక్కడ శ్రీపోర్ట్ లో మా మధ్య నీవు బోధించిన వాటన్నిట్లో కూడా నీవు మాకు శ్రీపోర్ట్ లో ఇచ్చిన వాటన్నిట్లో గొర్రెపిల్ల మరియు పావురము అనున్నది ఒక అమోఘమైన వర్తమానము అన్నాడు. నీ యొక్క వర్తమానాల్లో నీవు ఎంతో శ్రమపడవలసి వచ్చినదని నేను ఊహిస్తున్నాను. అలాంటిది నీవెన్నడూ తెలియదు. నేనది పోగొట్టుకుంటే నా వర్తమానం నేను పోగొట్టుకుంటాను. చనిపోతున్న నా ప్రేమైన గొర్రెపిల్లకే ప్రేమ నీ యొక్క ప్రశస్త రక్తము దాని బలమును ఎన్నడూ పోగొట్టుకోదు. విముక్తిని కోరు. దేవుని యొక్క సంఘమంతా రక్షించబడి పాపము ఇక చేయకుండా వరకు నిరంతరముండిన విశ్వాసము ద్వారా ఆ ప్రవాహాన్ని నేను చూశాను. నీ గాయములో ఉండి ప్రసరిస్తున్న వనరులను విడుదలయిచ్చు ప్రేమయే నా తాత్పర్యము, నేను మరణించు వరకు నా పాఠ్యాంశము. రేపు రాత్రికి ప్రభుత్వమైనట్లయితే హిమము వంటి తెల్ల పావురపు రెక్కలపైన అను పాఠ్యాంశం పైన నేను మాట్లాడవాలని అనుకుంటున్నాను. రేపు రాత్రికి పావురపు రెక్కలపైన ప్రభు దిగవచ్చును, అది ప్రభు చిత్తమైనట్లయితే నా స్వరము అంత ఎక్కువగా పాడు కాదు. కాబట్టి మాకై ప్రార్థించండి. ప్రారంభమున ఇలాగో అలాగే ఒక పాతకాలపు తరహా ప్రార్థనా కూటమును నేను కోరుకుంటున్నాను. ఎటువంటి ఆత్మ వివేచన ఉండదు. ఎవరు ప్రార్థించుకోవాలని ఆశిస్తారో అట్టి వారిలో ఒక్కొక్కరికి ఒక చిన్న అట్ట మొక్క ఇవ్వబడుతుంది. నీవు ప్రార్థన అట్ట ఉండవలసి ఉంటుంది నీకు, కనుక పెందలకడ రండి. బిల్లీ మీకు అట్ట ఇచ్చి వరుసలో ఉంచుతాడు. మీరు ఆ విధంగా చేయకపోతే వెనుక ప్రజలు రెండంతలు అవుతారు, రెండంతలు వెనుక అవుతారు, రెండంతలు అవుతారు, వరుసకు ఇంకా అంతం ఉండదు. ఎవరైనా ఆ కార్డు లేక అట్టను తీసుకునవచ్చును. మీరు ఏ విధంగా ఉంటారో ఆ విధంగానే సహోదరు జాక్ ప్రార్థన వరుసపడు నా ప్రక్కన ఉండాలని, బిల్లిపాల్ బదులు సహోదరు బ్రౌన్ ప్రజలను నా ఎదుకు తీసుకుని రావాలని నేను కోరుకుంటున్నాను. పాతకాలపు తరహాలోని ప్రార్థన వరుసను నేను కోరుకుంటున్నాను. సంవత్సరాల తరబడిగా మనము చేసినట్లుగా ఆ విధముగా ప్రార్థిద్దాం. ఇంకొకరు సాటి సహ సహోదరుడు ఈ రాత్రి మన మధ్య ఉన్నందుకు నేను ఆనందంగా ఉన్నాను. కొద్ది నిమిషాల క్రితము తిరిగి చూచి అతను చూచి గుర్తుపట్టాను. సహోదరుడు గోర్డన్ లిండ్సే, ఆయన పాతకాలపు వారిలో ఒకరు. చాలా కాలం క్రింద మనతో ఉన్నాడు, గంభీరమైన పని చేస్తున్నాడు. ఇప్పుడు నా యొక్క పుస్తకమును ముద్రిస్తున్నాడు. 7 సంఘ కాలములు అవి సంసిద్ధంగా ఉన్నవని మనం నిరీక్షిస్తాము. 7 ముద్రలు. అతడు దాన్ని ముద్రించక మునుపు అతడు దానిని చదువుట సంభవిస్తే ఒక వేదాంత తర్కం మనం పెట్టుకుంటాము. అది రాగలదని రాగలవని నేను భావిస్తున్నాను. అయితే నేనైతే ఎటువంటి వేదాంత పండితులను కాదని అతనికి తెలుసు. అయితే రేపు రాత్రి కొరకు మనము ఎదురు చూస్తున్నాము. సహోదర లిండ్సే, నీవు లోపల ఉన్నట్లయితే రేపు రాత్రికి ఇక్కడ ఉండు. నీవు ఉన్నట్లయితే ఒక పాతకాలపు ప్రార్థన కుడి కొరకై ఉండిపోయి వేదికపై మాతో కలిసి ఉండు. పాతకాల వారిలో ఒకరిని మీరు ఎంతమంది చూడవాలని అనుకుంటున్నారు? ప్రజలను మనము పైకి తెచ్చినప్పుడు అది ఎంతో మంచిది. అది ఆ ఉద్దేశం కానట్లయితే, ఆ ఉద్దేశం కానట్లయితే వ్యాధి బాధలతో ఉన్న మీ వారిని తీసుకుని రండి. ఇప్పుడు ఏబు గ్రంథం మీ యొద్ద ఉండినట్లయితే 42 అధ్యాయం, యోగు 42 అధ్యాయం మొదటి 6 వచనములు ఎంతో వింతైన విషయం. సహోదరు టెడ్ డడ్లీ, నీవి రాత్రి ఫీనిక్స్ లో అక్కడి ఉండి వినుచున్నట్లయితే ఒకసారి సుమారు ఒక వారము లేక 2 వారములు నీ జ్ఞాపకములదా? దీన్ని వివరించున్నావు, దీన్ని వివరించున్నాము, జ్ఞాపకములదా? ఒక దినది నాకు పాఠం అవుతుంది అని నేను చెప్పాను. ఈ రాత్రి దాన్ని నేను ఉపయోగించ ఆశపడుతున్నాను. అప్పుడు ప్రత్యుత్తరమిచ్చను. అప్పుడు ఏబు యెహోవాతో ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చను, ఎప్పుడు చదువుచున్న ఇది జాగ్రత్తగా ఆలకించుడి. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానిదనియు నేనిప్పుడు తెలుసుకుంటేని. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయు వీడెవడు? అలాగున వివేచన లేని వాడైన నేను ఏమియూ నిరుగక నా బుద్ధికి మించిన సంగతుల గురించి మాట్లాడితిని నేను మాట్లాడగొరుచున్నాను. దయచేసి నా మాట ఆలకింపము. ఒక సంగతి నిన్ను అడిగేదను, దానిని నాకు తెలియచెప్పుము. వినికిడి చేత నిన్ను కూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకుని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. ఇప్పుడు ఆ 5వ వచనం నుండి నేను ఒక పాఠం తీసుకుపోతున్నాను. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. ప్రభువు ఆయన వాక్యమును ఆశ్రవదించును గాక. యోబు, అతని యొక్క జీవితాన్ని కొద్దిగా తీసుకుందాము. యోబు ఒక ప్రవక్త అయ్యుండెను. బైబిల్ గ్రంథము వ్రాయబడక ముందు అక్కడ వెనుక జీవించిన ఒక మనుషుడు అతడు. యోబు బైబిల్ గ్రంథములోని అతి పురాతన గ్రంథముగా అది పిలువబడుతుంది, ఎందుకనగా ఆది కాండం ముందే అది వ్రాయబడినది. యోబు ఈ యొక్క మహావీరుడును ప్రవక్తినగు యోబు అతని యొక్క దినములలో ఒక గొప్ప శక్తివంతుడైన మనుషుడిగా అతడు ఉండెను. అతడు ఆ విధముగా పెంచబడి అతని జీవితమంతా ప్రభువును అతను సేవించి ఉండెను. ప్రజల ఎదుట అంతటి వీరుడుగా జీవించి అతని ఎడల అన్ని గౌరవాలు అతడు పొందియుండెను. అయితే ప్రభువు వలన శోధించబడెను అను చెప్పబడు ఈ స్థలమునకు అతడు వచ్చాడు. అయితే ప్రభు వలన పరీక్షించబడిన లేక శోధించబడిన అను మాటను నేను వాడాలని ఇష్టపడుతున్నాను. నిజముగా దేవుని యొద్దకు వచ్చు ప్రతి కుమారుడు మొదట పరీక్షించబడి పరిశోధించబడిను. చిన్న బిడ్డ తరబీతు వలె అడి తర్వాత పరీక్షించబడు కష్టమైతే అది చాలా కఠినంగా ఉన్నది, వినకూడదు, ఆలకించకూడదు అని మనం అనుకుంటే అలాంటప్పుడు ఆయన చెప్పాడు మనము దుర్భీజులైన బిడ్డలమవుతామని, దేవుని బిడ్డలము కామని ఆయన చెప్తున్నాడు. కారణం ఏదనగా ఒక నిజమైన తిరిగి జన్మించిన దేవుని బిడ్డను తండ్రి దగ్గర నుండి ఏదియు కదిలించలేదు, ఎందుకంటే ఆదరు అతనిలో భాగమై ఉన్నాడు కనుక. దాని నీవెన్నడూ తృణీకరించలేవు, నిన్ను నీవు తృణీకరిస్తావు. చూడు, నీవు అనుభవాన్ని కలిగి ఉంటావు, నీవు తర్బీతు నుండి పరీక్షించబడుతున్నావు. మరి ఇప్పుడు ఇతడు ఒక ప్రవక్త ఉండి దేవుని కృపకు అతడు చనువు కలిగి ఉండెను. అయితే చదువుకుంటూ యోబుకు బైబిల్ గ్రంథము లేదు, అప్పుడు బైబిల్ వ్రాయబడలేదు. అయితే ప్రత్యక్షత ద్వారాను దర్శనము ద్వారాను దేవునితో అతడు చొరవ కలిగి ఉండెను. బైబిల్ వ్రాయబడక ముందున్న సంగతి అది. ఇప్పుడు మనం చూస్తున్నాము అతని జీవితంలోని కొన్నిటి తీసుకుందాము. దేవుడు అతన్ని ఆశ్రవదించి అతని గొప్పవాణిగా చేసినప్పటి మనవి తీసుకుందాము. చివరికి ప్రతి ఒక్కరూ అతన్ని గౌరవించారు, అతని యొక్క జ్ఞానాన్ని గౌరవించారు, ఎంతో గొప్పవాడయ్యాడు. దేవుని నుండి వచ్చిన అతని యొక్క ఆత్మ ప్రేరేపణలు అతడు దేవుని యొక్క సేవకుడని ఎంతో విశదంగా రుజువు చేయబడినవి. ఎంతవరకనగా ప్రతి ఒక్క చోట నుండి ప్రజలు వచ్చి అతని సంభాషణలు విని వరకు. ఆ తర్వాత ఆ మనిషిని సాతాను నిందించుటకు ప్రారంభించాడు. ఆత్మ ప్రేరితమైన దేవుని యొక్క ప్రతి సేవకుని ఆ విధముగా అతడు చేయను. అతడు చేసినంతా అది మంచిది కాదని అతనిపై నేరారోపణ చేయుటకు సాతాను ఎప్పుడు అక్కడ ఉన్నాడు ఉండెను. ఇప్పుడు మనం అతని యొక్క జీవితాన్ని, అతని శ్రమలను, అతనికి ఉన్న గొప్ప విశ్వాసాన్ని మనము చూద్దాము. చివరికి యేసు ఆయన భూమిపైకి వచ్చినప్పుడు యోబు యొక్క సహనాన్ని గుర్చి వివరించాడు. ఆయన అన్నాడు, యోబు యొక్క సహనమును గుర్చి మీరు చదవలేదా? వాగ్దాన వాక్యం నెరవేర్పుకై విశ్వాసము సహనమునకై కనిపెడుతుంది. ఇక్కడ మనము యోబును గమనిస్తున్నాము. అతని యొక్క శ్రమలోనూ ఇరుకు ఇబ్బందుల నుండి అతడు వెళ్లిపోయిన తర్వాత అతను మంచి కుటుంబమును కలిగి ఉన్నాడు. వారు అతని ఎదురుండి తీసివేయబడ్డారు. అతను మంచి ఆరోగ్యంతో ఉన్నాడు, అది అతని యొద్ద నుండి తీసివేయబడినది. అతని జీవితంలో అతడు కలిగినదంతా తీసివేయబడింది. చిన్న వంక కర్ర ముక్కను పట్టుకుని బూడిద కుప్పపై కూర్చుని తన పుండ్లను గిరుకుంటున్నాడు. చివరికి తన సొంత భార్య అతనికి విరుద్ధంగా మాట్లాడింది. దేవుని శపించి ఎందుకు చనిపోకూడదు అని ఆమె అన్నది. బుద్ధిహీనురాలుగా మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు అని అతడన్నాడు. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకుని పోయాడు, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అని అతడు చెప్పాడు. సాతాను దేవుని ఎదుటకు వచ్చాడు, ఎందుకనగా దేవుని ఎదుటకు అతడు రాగలడు. అన్ని వేళలు క్రైస్తవుల పైన విశ్వాసుల మీద నిందలు వేయగలడు. కాబట్టి అనేక విషయాన్ని గుర్చి యోబు మీద అతడు నింద వేశాడు. ఇలాగన్నాడు, యోబు అతడు దేవుని సేవించుటకు కారణమెదురుగా ప్రతి విషయంలో అతనికి మేలే జరుగుతుంది అని చెప్పాడు. అయితే నీవు అతన్ని నా చేతులకు విడిచిపెట్టినట్టయితే నీ ఎదుటనే నిన్ను క్షపించువానిగా చేస్తాను అని అన్నాడు. విశ్వాసీయుడిలా దేవునికి గల నమ్మకాన్ని మీరు గమనించాలని నేను కోరుకుంటున్నాను. చూశారా, మరో మాటల్లో దేవుడు యోగుతో అన్నాడు, లేక సతాంతో అన్నాడు, నీవది చేయలేవు. అది ఈ విధంగా అన్నాడు, అతడు ఒక నీతిమంతునిగా తీర్చబడిన నీతిమంతుడు. అతడు మంచి మనిషి. భూమి మీద అతని వంటి వాడు ఎవరూ లేరు. ఓహో, అతడి ఎంత ఎటువంటి మనిషి! స్వయాన దేవుడే ఆయన శత్రువుతో అనుచున్నాడు. నా యొక్క సేవకుడు ఎంతో సంపూర్ణుడు, అతని వంటి వాడు భూమి మీద మరొకరు లేరు అని చెప్పాడు. ఓ, మనము అలాంటి మనుషుల వలె ఉండగలిగినట్లయితే, అటువంటి నమ్మకము మనపైన దేవుడు ఉంచగలిగినట్లయితే, మనము ఆయన వాక్యము నుండి లేదా ఆయన ఉనికి నుండి మలుపులు తిరగమని అది తెలియబడుతుంది. ఏ విధంగానైనా ఖచ్చితంగా నిలబడు. ఆయన నమ్మకాన్ని మనతో మనలో ఉంచగలడు. యోబు దేవుని యొక్క ఆజ్ఞలను అక్షార్థంగా ఖచ్చితంగా గైకొన్న మనుషుడు. అది సతానుకు తెలుసు. అతడు అన్నాడు, నీవు అతన్ని నాకు ఇచ్చావంటే నీ ఎదుటనే నిన్ను క్షపించు వ్యక్తిగా అతన్ని నేను చేస్తాను అని అన్నాడు. దేవుడు అతనితో అన్నాడు, ఇప్పుడు అతడు నీ చేతిలో ఉన్నాడు, అయితే అతని ప్రాణమును తీయవద్దు అని ఆయన అన్నాడు. సాతాను దానిమీద అతడు ఎంత లాగాలో అంతగా లాగాడు. ప్రతి ఒక్క స్నేహితుని అతను తీసుకున్నాడు. అతనికున్నదంతా చివరికు అతని యొక్క నిండు ప్రాణాన్ని కూడా. అయితే అతని ప్రాణాన్ని తీసుకోలేకపోయాడు. అయితే యోబు ఇంకా పట్టుకునే ఉన్నాడు. ఇలాంటి వెనుకకు తిరగటం లేదు. మీరు గమనించారా, ఏ పురుషుడు గాని లేక ఏ వ్యక్తి కాని దేవునితో అతడు నిజముగా సంబంధము ఒక్కసారి కలిగినట్లయితే, దేవుడు ఉన్నాడు అను నిజమైన బయలుపరచబడిన విశ్వాసము ఉన్నట్లయితే, ఏది కూడా ఏ సమయంలో అయినా ఎక్కడైనా దేవుని యొద్ద నుండి ఆ మనిషిని ఎన్నడూ వేరు చేయలేదు. ఇది పౌలు చెప్పాడని అనుకుంటున్నాను. క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి ఎటువంటి పోరాటమైనా, ఎటువంటి ఆకలి అయినా, ఎటువంటి ఇబ్బంది అయినా, సజీవమైన జీవులైనా లేక మరణమైనా లేక మరేదైనా, క్రీస్తు నందు దేవుని ప్రేమ నుండి వేరు చేయగలదా? నీవు క్షేమంగా ఆయన యందు లంగరు వేయబడి ఉన్నావు. ఎందుకనగా ఆ జీవము కొరకై నీవు నిర్ణయించబడ్డావు. అయితే సతానుడు అనుకున్నాడు, అతన్ని కొద్దిగా మలుపులు తిప్పగలగనని, దెబ్బ కొట్టగలగనని అనుకున్నాడు. అది చేటుకు చేద్దామనుకున్నాడు. అయితే మీరు గమనించడి, యోబు దేవుడి ఎవరినది, అతని దేవుడి ఎంతగా ప్రేమించినది అను దేవుని యొక్క సంపూర్ణమైన ప్రత్యక్షత ద్వారా అతడు వేచి ఉండెను. పరిస్థితులు ఇలాంటివైనా అతని యొక్క విశ్వాసమును నిర్ధారణ చేయుట కొరకై అతడు ఎదురు చూశాడు. ఎందుకంటే దేవుని మీద అతనికి ఒక పట్టు, ఒక ప్రత్యక్షత అతనికున్నది. అదే గతించిన రాత్రి నేను మాట్లాడినది. భవనంలో వ్యాధిగ్రస్తులు, కుంటివారు లేక దేవుని యొద్ద నుండి సహాయం కోరువారు ఉన్నారు. మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారని ఆ విధమైన ప్రత్యక్షత మీరు పొందుకున్నట్లయితే, మీరు కోరుచున్న విషయం ద్వారా నిజముగా మీరు నీతిమంతులుగా తీర్చబడితే, తన్ను నిజముగా అడుగువారియడలా ఆయన ఫలము దయచేయు వాడని నమ్మినట్లయితే, మీకు లంగరు వేయబడిన విశ్వాసం నుండి మిమ్మల్నే ఏది వేరు చేయలేదు. చూశారా, అయితే మొదటిగా అది మీకు బయలుపరచబడవలసి ఉన్నది. కొందరు ఒక గుంపు వారు ఈ మధ్యనే వచ్చారు, నాతో అడిగారు. వారిలో కొందరు ఈ రాత్రి వినుచున్నారు, కెంటికూకు వెళ్ళండి, అక్కడ నూనె ఉన్నది అని వారికి చెప్తూనే ఉన్నాను. అది ఉన్నదని నాకు తెలుసు, దానిని నేను దర్శనంలో చూశాను. సహోదరు డెమోస్, మిగతా వారు చాలా కాలం వరకు వెళ్లలేదు. కొంతకాలమైన తర్వాత చివరకు వారు అన్నారు, టెక్సాస్ వెళ్లిన తర్వాత ఇప్పుడు మేము వెళ్ళుచున్నాము అని చెప్పారు. ఎప్పుడో మీరు వెళ్లవలసి ఉండేది అని నేను అన్నాను. అయితే వారు చేయలేదు. డెమోస్ చెప్పాడు, దాని విషయంలో నేను పెద్ద పొరపాటు చేశాను. అది చేయకుండా చేత సహోదరు బ్రహాం, నేను చెప్పాను, నీవు అక్కడికి వెళ్ళినట్లయితే నీవు అంతా పొందుకునేవాడవు. సరే, వారు దాన్ని వినరు. తర్వాత ఆ రాత్రి మేము విడవక మునుపు మేమెక్కడ బోధించామో ఆ స్థలాన్ని భూమిలో పెద్ద పగుళ్ళు ఉండుట పరిశుద్ధాత్మ నాకు చూయించాడు. అందులో నిండారుగా నూనె ఉన్నది, మరియు కిటికీలో ఉన్న ఈ ప్రవాహాలు గొట్టము ద్వారా తీయనటువంటి చిన్న నూనె మడుగులు. అయితే ఇక్కడైతే అసలు ప్రవాహము నుండి వచ్చినది సోదర డీమోస్, అది అక్కడే ఉన్నది అని నేను చెప్పాను. కాబట్టి దాన్ని పరిశోధించుకొనికై వారు వెళ్లిపోయారు అన్నారు. క్రిందకు వెళ్లిపోయి ఎక్కడా నూనె బాబులు ఉన్నవి అని అడిగారు. చెప్పాను, హో కాదు కాదు కాదు. చూశారా, దేవుని యొక్క వరమును మనము వ్యాపారముల కొరకు వినియోగించకూడదు. లేదు లేదు, అది ఎక్కడ ఉన్ననో అది ఆయన నాకు చెప్పగలడు. అయితే దాని గుచ్చిన అవసరత నాకు తగదు. ఆయనను అడుగునంత విశ్వాసం కూడా నాకు లేదు. చూశారా, దానిక అవసరం నాకున్నట్లయితే, నేను ఆయన్ను అడుగుతున్నాను నమ్మకం ఉన్నట్లయితే ఆయన నాకు చెప్తాడు. అయితే మీరు గమనించారా, మొట్టమొదటిగా నీ యొక్క కోరికలు అభిమతములు మంచివై ఉండవలసి ఉన్నది. దీని గుర్చి నీకు కారణాలు ఉండవలసి ఉన్నది. నీవు అడిగితివి గదా అని దేవుడు అవి నీకు ఇవ్వడు. దేవుని యొక్క చిత్తములో ఉండుటకై దానికై నిజమైన అభిమతములు లేకుండా విశ్వాసముతో నీవు అడుగులేవు. చూశారా, నీవు ఆరోగ్యంగా ఉండాలనుకున్నట్లయితే దేని నిమిత్తమై నీకు ఆరోగ్యము కావలసి ఉన్నది? చూశారా, నీవు స్వస్థత పొందుకోకూరినేడలా నీవు స్వస్థపరచబడుటకు దీనికి దేవునికి నీవేమి చెప్తున్నావు? నీవు స్వస్థత పొందిన తర్వాత నీ బ్రతుకుతో నీవు ఏమి చేయాలనుకుంటున్నావు? చూశారా, ఇది ఒక గురి అభిప్రాయం ఉండవలసి ఉన్నది, మరియు అవి దేవుని యొక్క చిత్త ప్రకారముగా మంచివై ఉండవలసి ఉన్నది. ఆ తర్వాత విశ్వాసం నీకు బయలుపరచబడిన తర్వాత దేవుడు ఆయన యొక్క సర్వసత్తాధికారమైన కృపచేత ఆ విశ్వాసమును అందులో ఆయన ఉంచుతాడు. తర్వాత అది అయిపోతుంది. గమనించరా, ఇప్పుడు చూడండి, ఆ వాక్యము సత్యము చేటుకొరకై సహోదరులు అతడికి చేరుకున్న తర్వాత ఒకడు అక్కడికి వెళ్లిపోయాడు. మరిన్ని వస్తువులు కొని తెచ్చి కవులకు లేక బాడుకకు అమ్మాడు. ఈ విధముగా ఇంకొకరిని మోసం చేశాడు. నేను చెప్పాను, చూడు అది పనిచేయదు. ప్రవచనము నిశ్చయమని అలా తెలుపుటకు ఎక్కడైతే ఈ మనుషులు వారు బావి త్రవ్వుతున్నారో అక్కడకు 100 గజముల్లోగా కొందరు పెద్ద జలధారను తాకారు. అది అంతగా ఉన్నదనగా ఒక్క పూటకు 1100 బొక్కెల నూనె ఊరుతుంది. లేక అలాంటిదే ఆ ముఖ్యమైన ప్రవాహములు ఇంకా వస్తుంది. అయితే ప్రవచనం నిర్ధారణ చేయుటకు అక్కడ అది ఉన్నదని వాక్యము చెప్పినందుకు అది అక్కడ ఉన్నది. మిగతావన్నీ కిటికీలు ప్రతి ఒక్క చోట ఎండిపోయినవి. చిన్న కొలనులు కొద్దిసేపు పైకి వచ్చి అలా అయిపోయినవి. ఇది తొనికి పొల్లిపోయినది. చూశారా, అయితే దాని మధ్యన ఉన్న స్వార్థత్వం చేత అభిమతములు ఆశలు తప్పుడుపై ఉన్నవి. ఒక విధమైన గుంపుగా ఉండి అది ఇలాగుండును అని తాత్పర్యాన్ని తెలుపుతుంది. వారు వాగ్దానం చేస్తే దేవుని రాజ్యం కొరకు చేయుదురు. అయితే అది వారు కోరుకున్నట్లుగా కనిపిస్తుంది. చూశారా, అది పనిచేయదు. ఇలాంటి స్వార్థపూరితమైనది పనిచేయదు. నీ యొక్క అభిమతములు నీ గురి నిరీక్షణలు ఖచ్చితంగా సంపూర్ణంగా మంచివై ఉండాలి. తర్వాత నీవు అడుగుటకు విశ్వాసము నీకుండవలసి ఉన్నది. మన హృదయములు మనపైన నేరారోపణలు చేయనీరడా? అప్పుడు నమ్మకం ఉంటుంది. చూశారా, అవునా, మనకు ఉండవలసి ఉన్నది. దేవుని మహిమ కొరకు ఘనత కొరకు ఇది నాకు కావలసి ఉన్నది. అందులోనికి కదల వెళ్లుటకు విశ్వాసం ఒక త్రోవ అవుతుంది. అది అలా కాకపోతే అలాంటప్పుడు నీకు మానసికమైన జ్ఞానయుక్తమైన విశ్వాసం ఉండవలసి ఉంటుంది. దేవుని ఎదుటి వచ్చిన అసలైన విశ్వాసము కాదు అది. అతి జ్ఞానయుక్తమైన విశ్వాసము నిన్ను ఎక్కడికి తీసుకుని వెళ్లదు. బహుశా నీకు ఉద్రేకపూరితమైనది కావచ్చు అది. అయితే నీవు ఎదురు చూచు స్వస్థతలోకి అది నిన్ను తీసుకుని వెళ్లదు. కాబట్టి యోబు తాను నీతిమంతుడని, అనగా దేవుడు ఏది చెప్పిడనో అదంతా తాను చేశాడని అనుకోను. దేవుడు ఇచ్చిన నిజమైన విశ్వాసమును తనకు తాను పరీక్షించుకుని చుండెను. మనం ప్రార్థన చేయించుకుంటూ వెళ్ళినప్పుడు, మన రోగుల కొరకు ప్రార్థనకై వెళ్ళినప్పుడు దేవుడు మనలను చేయమన్నా మనము చేసినమా చేసామా అదే నేను ఆశ్చర్యపడుతున్నాను. లేఖన మందలి ప్రతి చుక్కను మనము అనుసరిస్తున్నామా? మనము ఆయనకు ఆయన పరిచర్యకు మన హృదయాలు ఇచ్చామా? నీవు స్వస్థత పొందుకోవాలంటకు కారణము ఏంటి? ఆ కారణము చేతనే చాలినంత విశ్వాసము నీవు పొందుకోలేకపోతావు. చూశారా, ఎందుకంటే నీ హృదయంలో నుండి విధేయతతో నీవు ఇది చేయలేదు. హెజ్కియా చేసినట్లు నీవు చేయలేదు. దేవునికి కారణాన్ని అప్పజెప్పు. అతని రాజ్యము అతడు చక్కపరుచుకున్నాడు. దేవుడు తిరిగి తన ప్రవక్తను పంపి అతడు స్వస్థత పొందుకోలాగున చేశాడు. అవును, అయితే నీ ఆ విషయాలను మొట్టమొదట సరిచేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ స్థలాలకు నీ వచ్చిన వెంటనే దేవుని వాక్యము ద్వారాను ప్రత్యక్షత ద్వారాను నీవు చేయవలసినవి వాక్యం వల్ల దేవుడు కోరినప్పుడు అవి నీకు బయలుపరచబడినప్పుడు అప్పుడు నీకు విశ్వాసము నిజమైన విశ్వాసము కలుగుతుంది. అబ్రహాముకు ఎలాగో అలాగూ. అతను 99 సంవత్సరాల వాడైనప్పుడు, ఆదికాండం 17 అనుకుంటాను, దేవుడు ఈ ముసలి మనిషికి అగుపించాడు. 99 సంవత్సరాల వృద్ధుడు సరిగ్గా 100 సంవత్సరాల వాడై ఉన్నప్పుడు, ఇన్ని సంవత్సరముల నుండి ఏ వాగ్దానాలకై ఎదురుచూ చూడెనో, ఆయన అతనికి ఎల్షడాయ్ అనే పేరున ప్రత్యక్షమయ్యాడు. పాల రుమ్ములు గల వాడుగా ప్రత్యక్షమయ్యాడు. అప్పటి వరకు వాగ్దానము నెరవేరలేదు. ఎంతటి ఆదరణ అది అయి ఉంటుంది! అబ్రహామా, నేను సర్వశక్తి గల దేవుడును, ఎల్షడాయ్ బలమిచ్చువాడు, రొమ్ములు గల దేవుడు. క్రితం నేను మీతో చెప్పినట్లుగా, చిరాకు చేయుచున్న చిన్న బిడ్డ జబ్బుతో ఉండి ఏడుస్తూ తల్లి రూము పైన పడుకుంది. ఆమె యొద్ద నుండి తిరిగి బలం పొందుకుంటానికి పెంచుతుంది. ఎందుకంటే అది పాలు త్రాగుచున్నప్పుడు అది తృప్తిని పొందుకుంటుంది. ఎందుకంటే అది కలిగిన ఒకే ఒక సాధనము, దాని యొక్క తల్లి రొమ్ము మాత్రమే. ఎటువంటి మందు మోతాదు దానికి తెలియదు. అతనికి నీవు మందు పెడతావు, ఆ మందు మోతాదు ఇవ్వగలుగుతావు. అతని కెవ్వున కేకపెట్టి ఏడుస్తాడు. ముంజే చేతి మీద ఒక చరుపు చరువు అలాగేనంటాడు. అయితే అతనిని తృప్తిపరచు ఒకే ఒక సాధనము తల్లి యొక్క రొమ్ము మాత్రమే. ఆయన చెప్పాడు, అబ్రహామా, నీ వృద్ధుడు, నీ బలము ఉడిగిపోయినది, నీ చేతులు వళ్లిపోయినవి, నీ మగతనము ఉడిగిపోయినది. అయితే నేను నీ తల్లిని, నా యొక్క వాగ్దానమును పట్టుకో. నీవు ఎదురు చూస్తున్నప్పుడు తృప్తి పొందు, విశ్రాంతి తీసుకో. ఆ విధముగా ఉండాలి ప్రతి ఒక్క విశ్వాసి. నీలో ఎంత చెడ్డగా కొరుకుపుండు ప్రాకిందని కాదు, నీవు ఎంతకాలము త్రోపుడు కుర్చీలో ఉన్నావని కాదు. వాటిలో ఏదైనప్పటికీ దేవుని యొద్దు నుండి వచ్చిన ఆ ప్రత్యక్షతను నీవు గ్రహించితే తరువాత తృప్తి కలిగి ఉండు. అది జరగబోతుందని తృప్తి కలిగి ఉండు. ఎందుకనగా వాగ్దానము కొరకై ఓపికతో విశ్వాసము ఎదురుచూచును. అవును, యోబు అది నిజమేనని ఎరిగి ఉండెను. ఇక్కడ లేఖనంలో మనము చూచినప్పుడు అతని యొక్క సంఘ సభ్యులు, వీరు అతని ఎదురుగా వచ్చారు. ఒకప్పుడు తనకు ప్రియమైనదిగా ఉండిన ప్రతి ఒక్కటి అవి అతనికి విరోధముగా తిరిగిపోయినవి. ఇంకా ఒక రహస్య పాపి అని అతను దూషిస్తున్నారు. ఎందుకనగా ఇవన్నీ కూడా అతనికి సంభవించినవి కాబట్టి. ప్రజలైన మీరు వినుడి, ఇంకా ఈ రోజు కూడా నేను మీకు చెప్పాను కదా, ఇదిగో అతని వైపు చూడు, అదేంటో చూడు. అదెంత మాత్రము సత్యము కాదు. కొన్నిసార్లు దేవుడు ఆయన ప్రజలను పరీక్షిస్తాడు. ఈ సమయంలో భూమి మీద అతి ఉత్తముడైన మనుషుడు యోబు. దేవుడు అతన్ని పరీక్షిస్తున్నాడు. అప్పుడు అతన్ని ఆయన పట్టుకుని ఉన్నాడు. ఎందుకనగా దేవుని యొద్ద నుండి దర్శనం పొందిన ఒక ప్రవక్త యోబు అని ఆయనకు తెలుసును. అనగా దేవుడు అతన్ని ఏమి చేయమని చెప్పినో ఖచ్చితంగా అదే అతడు చేశాడు. అతని ఎడల తన యొక్క వాగ్దానమును నెరవేర్చుటకు దేవుడు బద్ధుడై ఉంటున్నాడు. ఓ క్రైస్తవులందరూ అది కలిగి ఉండవలసి ఉన్నది. మన యొక్క జీవితం యొక్క ఆఖరి పోరాటము మనకు వచ్చినప్పుడు, మన యొక్క గొంతులో మరణ గురకలు ఉండినప్పుడు, మనం నిలకడగా ఇంకా పట్టుకుని కడవర్ దినమున నేను నిన్ను తిరిగి లేపెదను అని దేవుడు చెప్పినది జ్ఞాపకం చేసుకోవలసి ఉన్నది. గమనిస్తున్నారా? దాన్ని మనం పట్టుకోవలసి ఉన్నది. మన యొక్క సాక్ష్యమును, క్రీస్తులో మన యొక్క స్థలము, స్థానము, మనం ఏమయ్యున్నామో, మనము కాపాడిన ఆయన ఆజ్ఞ యొక్క ప్రతి వాక్యమును ఎరిగిన వారమై అలాగూ చేయవలసి ఉన్నది. ఆయన ఆజ్ఞలకెక్కిన వారు ధన్యులు. వారు లోపల ప్రవేశించడానికి హక్కు గల వారవుదురు. అవును, ఎవరేమి చెప్పి ఉన్నారని కాదు, మనము చేయమని దేవుడు చెప్పినది భయభక్తులతోనూ ప్రేమతోనూ ఎవరైతే బైబిల్ గ్రంథమును వ్రాసి ఉన్నారో ఆ సృష్టికర్తను గౌరవంతోనూ బైబిల్లో మనము చూచిన ప్రతి ఒక్క ఆజ్ఞను మనము గైకొనవలనని మనం ఎరిగిన ఎడలా మనం చెప్తాం దాన్ని మనుషులు వ్రాశాడు అని. పూర్వకాలమందరి మనుషులు పరిశుద్ధాత్మల ప్రేరేపించబడి వ్రాశారు. అవును, చూసారా? దేవుడు మనుషుల ద్వారా అది వ్రాశాడు. ఆయన వాక్యమును ప్రవక్త పలికినట్లుగా అది ప్రవక్త యొక్క మాట కాదు, అది దేవుని యొక్క మాట ప్రవక్త ద్వారా. చూసారా? అది నిజముగా సత్యమైతే ఆ కారణం చేత అది జరగవలసి ఉన్నది. ఈ గొప్ప మనిషిని మనం ఇప్పుడు చూద్దాము. జ్ఞాపకముచ్చుకో, యోబు అతని యొక్క దినమున చదువుకుంటానికి ఇలాంటి బైబిల్ లేదు. లేదు, అతడు కేవలము ప్రేరేపణ చేతనే ముందుకు సాగాడు. అతడు ప్రవక్త. ఎవరి యొద్దకు ప్రభు వాక్యం వచ్చునో అట్టి ప్రవక్త అతడు. అతడు ప్రేరేపణ చెందవలసి ఉండను. ఎందుకంటే అతడు దేవుని యొక్క ప్రవక్తయను, తన స్థానమును అతడు ఎరిగి ఉండెను. సంభవింపవలసిన ఒకటే ఒకటి ఇదనగా ప్రేరేపణకై అతనికి అతనిని తటవలసి ఉండెను. ఆ తర్వాత అతడు ఏమి చెప్పునో అది జరుగుతుందని అతడు ఎరిగి ఉన్నాడు. ఎందుకనగా అది ప్రేరేపణ వలన కలిగినది, కలుగుతుంది. అదే సంఘమంటే అది క్రమములో ఉండినట్లయితే యాంత్రిక పని వారు దానికి సంసిద్ధంగా ఉన్నారు. దానిని యాంత్రికంగా నడుపువారు మాత్రమే కావలసి ఉన్నది. ఈ రాత్రిలో యాంత్రిక పని వారిని మనము సిద్ధపరిచినట్లయితే, మన హృదయాలు సరిచేసుకుంటే, మనము చేయగలిగిన కార్యములు చేయగలిగితే, ప్రతి వాక్యమును అనుసరిస్తే, బాప్తిస్మములో ఆయన్ను వెంబడిస్తే, మనమేమి చేయవలని ఆయన చెప్పినో అట్టి ప్రతి క్రమములో ఆయన్ను వెంబడించితే, ప్రతి ఒక్క యాంత్రికుని సంసిద్ధపరిచి అక్కడ నిలబడి వెలుగు ముట్టించుటకు మనము సంసిద్ధపడి ఉంటాము. దేవుడు మాత్రమే అది చేయగలడు. నేనిప్పుడు స్వస్థత పొందితిని అను విశ్వాసము చెప్పినది నీ హృదయంలో రాలిపోవలసి ఉన్నది. తర్వాత పరిస్థితులు ఏమై ఉన్నవి అనున్నది ఏ వ్యత్యాసము చేయదు. ఎలాగైనా నీవు స్వస్థత పొందుకుంటేవి, కారణం అది నీ విశ్వాసము. విశ్వాసాన్ని బట్టి నీవు స్వస్థత పొందుకుంటేవి. దేవునికి సందేశం పంపించు ఒక మార్గాన్ని అతడు కలిగి ఉన్నాడు. దానికి అతడు ప్రేరేపణ ద్వారా పొందియున్నాడు. తనకు తాను బయటికి కదలి వెళ్లిపోవు దారిని అతను కలిగి ఉన్నాడు. మరియు దేవుడు లోపలికి వచ్చినటువంటి మార్గమును కలిగి ఉన్నాడు. అతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడని అతడు ఎరిగి ఉండెను. అది ఒక వరము. ప్రజల కొరకైనా దేవుని యొక్క వరము అది. యోబు కొరకు కాదు, కాని ప్రజల కొరకు. దైవ సంబంధమైన ప్రతి వరము కూడా అలాగే ఉండును. దేవుని ప్రజలకు సేవ చేయుటకై అది ఉండును. ప్రతి ఒక్కరు కూడా ప్రవక్తగా ఇనుడు కొరకై నియమించబడలేదు. అందరూ రోగుల కొరకు ప్రార్థించుటకు నియమించబడలేదు. అందరూ సంఘ కాపురులుగా ఉండుటకు మరొకరుగా ఉండుటకు నియమించబడలేదు. అయితే అది వారి కొరకై దేవుడు తెరిచిన ఒక మార్గము. చివరికి ఈ ఉదయం మనము పొందుకున్నటువంటి పాఠం వల్లే, తదుపరి మనిషి యొక్క మార్గమును స్థాన చలము చేటుకు ఒక మనిషికి ఇలాంటి పని లేదు. అదనంతగా ప్రేరేపించబడినా, అదంతగా అగుపించినా, ఎంతగా బాగున్నా పని లేదు. ఈ ఉదయం ఎంతమంది కుటుంబంలో ఉన్నారు? మీ చెయ్యి మమ్మ చూడనివ్వండి. చూడు, కాబట్టి నీవు చేయలేవు. అక్కడ దావీదు ఉన్నాడు, ఎంతగానో ప్రేరేపించబడ్డాడు. అందరూ కూడా కిక్కలు పెడుతున్నారు, దేవుని మహింపరుస్తున్నారు. లేఖనము ఖచ్చితంగా అగుపించుట్లుగానే ఉన్నది అది. అయితే అతడు తప్పుడు వ్యక్తి అవుతాడు. ఆ ప్రేరేపణ నాతానుకు రావలసి ఉన్నది, దావీదుకు కాదు. అవును, అతడు ఎన్నడూ నాతాన్ను సంప్రదింపలేదు. ఏం జరిగిందో తెలుసా? గమనిస్తున్నారా? తన సేవకులైన ప్రవక్తలకు ఆయన బయలుపరచకుండా ఏదీ చేయడు. ఈ దినమునకు ఈ ప్రవక్త ఏబోయేయుండెను. ఒకటి మాత్రం ఏబుకు దేవుడు ఇచ్చియుండెను. ఎల్లప్పుడూ అతనికి ఏమి ఇచ్చాడను? జ్ఞానమును, ఆయన వాక్యమును, ప్రేరేపణను ఇచ్చెను. ప్రేరేపణను అతను పొందుకోలేకపోయాడు. అయితే అతడు తన యాంత్రిక పరివారం ఎరిగి ఉండెను. తన దహన బలిని అతడు అర్పించుండెను. మంచి అని అతడు ఏది ఎరిగినను అదంతా చేశాడు. అయితే దేవుని యొద్దు నుండి ఒక్క మాటను అతడు పొందుకోలేకపోయాను. అయితే దయ్యం అతన్ని కదిలించలేకపోయినది. అక్కడే నీ ఉన్నావు, ప్రార్థించినప్పుడు అక్కడే నీ ఉంటున్నావు. వరుసలో ఉండడానికి వెనుకొక నీవు పరుగులు తీనవసరం లేదు, లేక ఒకరు వెళ్లి నీకై ప్రార్థించనవసరం లేదు. ఏది నిన్ను చేయమని దేవుడు నీకు చెప్పి ఉన్నాడో అది నీవు ఖచ్చితంగా ఎరిగినట్లయితే, గమనిస్తున్నారా, నీకై తెరవబడు ప్రేరణయగు ఆ మార్గమునకై వేచి ఉండు. ఎప్పుడు నేను స్వస్థత పరచబడుతుంది అందులో అది పడిపోయిన తర్వాత అప్పుడు అదంతా ముగించబడుతుంది. ఓ ప్రార్థన వరుస, ఇంకొకటి ఏది అవసరం లేదు, అది అయిపోయినది, అది నీకు బయలపరచబడినది. అవును, ప్రభుని యేసు రాకడప్పుడు ఉన్నటువంటి వృద్ధులనే ప్రవక్త వలె అది అతనికి బయలుపరచబడినది. వృద్ధులనే ఋషి లేక భక్తుడు. అదేవిధంగా ప్రభు అయిన క్రీస్తును అతడు చూచు వరకు అతడు మరణము చూడడు అనున్నది. దాన్ని అతను నమ్మాడు. అందుకొరకే అతడు ఎదురు చూశాడు. అతడు పిచ్చివాడని, ఆ ముసలివాడు మతి తప్పిపోయాడని ప్రజలు అనుకున్నారు. అయితే ఇంకో అతడు నమ్మాడు. దాని నుండి ఏది అతనిని తొలగించలేదు. దేవుడు దానిని అతనికి బయలుపరిచున్నాడని అతనికి తెలుసును. ఎందుకంటే బైబిల్ తెలుపుతున్నది పరిశుద్ధాత్మ వలన అది అతనికి బయలుపరచబడెను అని. ఆ సమయమందు సిబియోను ఆలయంలోనికి దేవుని స్తుతిస్తూ నడుచుకుంటూ వచ్చుచుడెను. నీ దాసుని సమాధానముతో పొనిచుచున్నావు అని అన్నాడు. అతడి శిష్యుడు తీసుకుని నీ రక్షణను నా కన్నులు చూచెను అని చెప్పాడు. చూశారా, అతడు అది చూడబోతున్నాడని అతనికి తెలుసు. ప్రతి ఒక్క దినమున ఎంతమంది బిడ్డలను అతడు సందర్శించాడని విషయం కాదు. అతడు చనిపోక ముందు అతడు క్రీస్తును చూడబోతున్నాడని దేవుడు అతనికి బయలుపరిచి ఉన్నాడని అతనికి తెలుసు. సిమియోను దానిని నమ్మాడు. ఇప్పుడు అది నీకు బయలుపరచబడినప్పుడు, అనగా నీకు నీవే దేవుని వాగ్దానాన్ని పొందుకున్నావు. ప్రేరేపణ క్రైస్తవులైన మీరు అది మిమ్మల్ని తాకినది. మీకు ప్రార్థన అవసరం కూడా అవసరం లేదు. మీకు అవసరమైన ఒకటి ఏదనగా యాంత్రిక పని వారమంతా సంసిద్ధంగా ఉన్నప్పుడు తెరవబడిన హృదయము మీకు కావలసి ఉంటుంది. ప్రేరేపణ లోపలికి రానిము. ఆ తర్వాత ఏది కూడా నీ మనస్సును మార్చలేదు. మీరు పొందుకుని ఉన్నారు, దానికి బయట అది ఏ మేలు చేయలేదు. ఎప్పుడు గమనించడి, ప్రేరేపణ యొక్క మార్గము లేక దారి యోబుకు అవసరమై ఉండెను. అతడు దానిని తెరవలసి ఉన్నాడు. ఆయన యొక్క ప్రేరేపణ వలన దేవునితో సంప్రదింపులు చేసుకుంటానికి అతనికి ఒక దారి ఉన్నది. తనకు తాను బయటకు వెళ్లటకు, దేవుని యొక్క వాక్యము లోపలకు కదలటకు అతనికి ఒక దారి ఉండెను. గమనించు, తూర్పు నుండి మరియు పడబట్టు నుండి ప్రజలు వచ్చి అతనితో సంప్రదింపులు చేయగలిగారు. ప్రజలు అతనికై ఎదురు చూశారు. ఎందుకనగా యోబు చెప్పినదేదో అది నిజమని వారు ఎరిగారు. ఆ మనుషుడు సత్యము చెప్పి ఉన్నాడని వారికి తెలుసు. ఎందుకంటే అతడు ఏమి ప్రవచించాడో అది జరిగినది. కాబట్టి జనములు తూర్పు నుండి పడబట్టి నుండి వచ్చారు. అతడు చెప్పాడు, అతడు బజారుకు వెళ్ళినప్పుడు తూర్పు వారైనను యవనస్తులైనను అధిపతులైనను అతని ఎదుట సాగిలి పడతారు. అతని ఎదురు నుండి ఒక్క ఆదరణిచ్చు మాట కొరకై అలా చేస్తారు వారు అని అతడు చెప్పాడు. అతని యొక్క గంభీరమైన మహోన్నతమైన జ్ఞానం వినడానికి అలాగూ చేయదురు. ఎందుకనగా ఆ మనుషుడు యథార్థవంతుడని వారికి తెలుసును. తనకు తానుగా గొప్పలు చెప్పుకున్నటకు అతడు ఇష్టపడడు. ముక్కలు చెక్కలు చేయటకు అతని యొద్ద గొడ్డళ్లు లేవు, లాగుటకు తాళ్లు లేవు. అతడు కేవలము దేవుని ఎదుట యథార్థవంతుడైన ప్రవక్త ఉన్నాడు. అతని ఎడల వారికి నమ్మకముండెను. తూర్పు నుండి పెడబట్టు నుండి అతనితో ఒక్క క్షణం మాట్లాడుకొరకై ప్రతి ఒక్కరూ వచ్చుచుండేరి. అతడు మాట్లాడాడు, ఇక్కడ బైబిల్లో ఉన్నది. అయితే మీరు చూడండి, ఇదంతా ఏంటి అని చెప్పుటకు అతనికి ప్రేరేపణ లేకుండేను. అది దేవుడు జరిగించాడు, అతనికి తెలపలేదు. తరువాత ఒక్కానొక దినమున అందులో మనం అది చూస్తున్నాము. ప్రతి ఒక్కరూ నీవు వారికి సహాయం చేసినంత కాలము అంతా మంచే, అయితే వారు నిన్ను వ్యతిరేకించినప్పుడు అప్పుడు వస్తుంది సమస్య. అయితే అతడు యథార్థపరుడని అతనికి ఒకరికి మాత్రమే తెలుసు. అతనితో మాట్లాడుతున్న దేవుని యొక్క వాక్య వినుట వలన కలుగు అతని విశ్వాసం యొక్క స్పందన, అది సత్యమని అతడు ఎరిగి ఉన్నాడు. అవునండి, అతడు దేవుని యొక్క స్వరము ఎరిగి ఉండెను. దాని గురించి ఎవరూ అతనిని బుద్ధిహీనుడుగా చేయలేరు, ఎందుకంటే అది అతడు ఎరిగి ఉండెను. అయితే ఒకటి నీకు బయలుపరచబడినప్పుడు ఒకవేళ ప్రజల యొక్క తలపునకు అది విరుద్ధము కావచ్చును. ఇప్పుడు నేను ప్రవక్తల వరుసను మాట్లాడుతున్నాను. దేవుడు ఒకదాన్ని బయలుపరిచినట్లయితే, అనగా ప్రజలకు తెలియచేసినట్లయితే, లేక ప్రజలకు తెలియచేయుడుకై దేవుని యొద్ద నుండి ఎప్పుడైనా ఒక రహస్యం వచ్చినట్లయితే, అది ఎన్నడూ సెమినరీ పాఠశాల ద్వారా రాదు, అది ఎన్నడూ ఒక గుంపు ప్రజల ద్వారా రాదు, అది ఎన్నడూ కాదు, అది ఎల్లప్పుడూ కూడా ఒక వ్యక్తి ద్వారా, ఒక ప్రవక్త ద్వారా వచ్చును, వచ్చెను. ఆమోసు 3:7 చూశారా, ప్రప్రదంగా ఆయన దానిని ఆయన ప్రవక్తల ద్వారా బయలుపరచకుండా ప్రభు ఏదీ చేయడు. యోబులో అతనిలో ఒక పొరపాటున్నది, అయితే అతని పైకి ప్రేరేపణ రాలేకపోయినది. అది అతనిని భీతికలకు చేసి ఉండెను. అటువంటి స్థితిలోకి నీ వచ్చినప్పుడు, అనగా సాక్షాత్తు నీకున్న ప్రతి స్నేహితులోకి శత్రువు వచ్చినప్పుడు వారు అతనిని నేరారోపణ చేయ ప్రారంభించారు. ఓ, అతని యొక్క స్నేహితులే అతనిపై నేరం మోపుట, అదెంతో హీనమైన విషయముగా అతనికి ఉండెను. తరువాత సాతాను వెళ్లిపోయి శత్రువుతో కలిసిపోయినది. అనగా సాతాను వచ్చి, నీవు అతన్ని నాకు అప్పగిస్తే నిన్ను దూషించువానిగా అతని చేస్తాను, అతని వర్తమానము తృణీకరించువానిగా అతని చేయుదును అని అన్నాడు. నిన్ను అతడు దూషించువానిగా చేస్తాను, అతడు వెనుకకు వెళ్లిపోయి ఇదంతా తప్పు అని చెప్పేవానిగా చేస్తాను. అతడు చేయగలిగినంతా అతడు చేశాడు. పెద్దలందరినీ స్నేహితులందరినీ అతడు వినియోగించుకున్నాడు. అయితే యోబు బల్లపరుపు పాదములు గలగవానిగా నిలబడ్డాడు. ఎందుకనగా దేవుని యొక్క స్వరాన్ని అతడు విన్నాడని అతనికి తెలుసును. ఓ దేవా, సహాయం చేయము, రేపు రాత్రికి నేను పావురుపు రెక్కలు తీసుకోబోతున్నాను. చూశారా, ఒకటి నాకు చెప్పినా ఆ విధముగా అది జరగబోతున్నది అను దేవుని యొక్క స్వరాన్ని నేను విన్నాను. ఏ విధముగా ఈ మిగతావన్నీ జరిగినవో అది కూడా ఆ విధముగానే జరగనయ్యున్నది. సరే, ఇప్పుడు ఇది జరగబోతున్నదని ఏబు ఎరిగి ఉండెను. అది అతనికి దేవుడు చెప్పాడని అతనికి తెలుసు. అతను నీతిమంతుడని, అయితే అతనిని వారు పాపి చేశారు. కాబట్టి ప్రేరేపణ కొరకు అతడు ఎదురు చూశాడు. సాతాను అందరిలోకి వచ్చాడు, అతని బోధార్చు వారిగా పిలువబడుచున్న వారిలోకి వచ్చాడు, అతని దూషించారు. అయితే అది అతనిని రవ్వంతైనా కదిలించలేదు. అయితే దేవుని యొక్క వాక్యము అతనికి ప్రత్యక్షపరచబడినప్పుడు చెవి యొక్క వినికిడి చేత దేవుని గూర్చి అతడు విన్నాడు. అయితే ఒకనొక దినమున తన యొక్క క్షీణత స్థితిలో కూర్చుని ఉన్నప్పుడు అతని దగ్గర కూర్చుని ఉండగా ప్రతి ఒక్కరూ అతన్ని తప్పులు పడుతున్నారు. చివరికి అతని యొక్క భార్య అతను తప్పు అని అతనికి చెప్పుచున్నది. అతడు తన పుండ్లను గీకుకుంటున్నాడు. ఎలుహు వచ్చి అతని యొక్క స్వార్థం కొరకు అతడు దేవుని నిందిస్తున్నందుకు మొదలగు దాని కొరకు అతన్ని గద్దిస్తున్నాడు. ఆ తర్వాత అట్టి సమయంలో ప్రేరేపణ అతనిని తాకినది, అనగా మెరుపులు మెరుచుట ఆరంభించినవి, ఉరుములు ఉరుముటకు మొదలుపెట్టినవి. అదే ప్రవక్తను ప్రేరేపణ తాకుట. అతడు లేచి నిలబడి, నా విమోచకుడు సజీవుడు, కడవర దినములలో ఆయన భూమి మీద నిలుచును, ఈ దేహమును పురుగులు తినివేసినను, నా శరీరముతో నేను దేవుని చూచేదను, నాకు నేనే ఆయన చూచేదను అని అతడు చెప్పాడు. అతడు చెట్టును గుర్చి మాట్లాడుచున్నాను, వృక్ష శాస్త్రమును గుర్చి, అవి ఏ విధముగా చనిపోతవి, తిరిగి ఏ విధముగా బ్రతుకుతవి, నీళ్లు దానిని తిరిగి తెచ్చుట, నీటి వాసన, నీటి యొక్క మంచి వాసన, చెట్టు పైన నీళ్లు పోయటం వలన కలుగు ఫలితమును, లేక ఇంకొకటి, భూమి లోపలకు వెళ్లిపోయిన విత్రముల గుర్చి మాట్లాడాను. అతడు అన్నాడు, అయితే మానవుడు చనిపోయి ప్రాణం విడిచిన తర్వాత అతని బిడ్డలు అతన్ని ఘనపరచుటకు వస్తారు. అది అతడు గ్రహించడు. ఓ, నీవు నన్ను సమాధిలో దాచేయేలా యోబు 14, నీ యొక్క కోపము గతించు వరకు. అతడు చెప్పాడు, అయితే నరుడు చనిపోయిన తర్వాత అతడు తిరిగి బ్రతుకునా, నా యొక్క జీవితంలోని అన్ని నిర్ణయ కాలములలో నా మార్పు వచ్చు వరకు నేను వేచియుంటాను. నీవు నన్ను పిలిచెదవు, నేను నీకు ఉత్తరమిచ్చదను, నేను దాటలేని సరిహద్దులు నాకై నియమించావు మొదలగునవి. ఇవన్నీ అతనికి తెలుసు. వృక్షము జీవించినది అతడు గమనించాడు. అయితే మనుషులు చనిపోతే అతనికేం జరుగుతుంది? అతడు తిరిగి లేవడు. కాబట్టి దేవుడు అతనికి ఈ విమోచకుని చూయించుచుండెను. అతని కొరకై ఎవరైనా విజ్ఞాపన చేయగల ఒకరిని అతడు చూడగోరెను. అతడు అనేకుల కొరకు విజ్ఞాపన చేశాడు. అయితే ఇప్పుడు అతని కొరకై ఒకరు మాట్లాడవలసి ఉండెను. యోబు మీద తన చేయి పెట్టగల ఒకరున్నారా? లేక ఒక పాపైన మనుషులపైన ఒక పరిశుద్ధమైన దేవుడు మార్గాన్ని కట్టగలడా? అతడు ఆయన ఇంటికి వెళ్లిపోయి తలుపు తట్టగలడా? ఆయన తలుపు తెరచి కొద్దిసేపు అతనితో మాట్లాడతాడా? ఆ తర్వాత అతని హృదయంలోకి ప్రేరేపణ పడిన తర్వాత అప్పుడు అతడు దేవుని చూడగలిగెను. మెరుపులు మెరుస్తున్నవి, ఉరుములు గర్జిస్తున్నవి. అది అలాగ జరిగినప్పుడు అతడు లేచి నిలబడ్డాడు, నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు, కడవరి దినములలో ఆయన భూమి మీద నిలుచును అని అతడు అన్నాడు. చూశారా, అతని యొక్క విశ్వాసానికి దేవుని యొక్క ప్రతిస్పందన అతడు చూచుటకు మొదలు పెట్టాడు. మనము దేవుని చూడగలిగితే అని నేను ఆశ్చర్యపోతున్నాను. ఆయన చూడగలిగిన మార్గమున్నదా? దేవునికున్న ఒకే ఒక మార్గము యోబును శ్రమపరచుట. అతడు చెప్పాడు, నిన్ను గూర్చి నేను వింటిని, చెవితో వింటిని, ఇప్పుడు నేను నిన్ను చూచుచున్నాను. అయితే ఇప్పుడు నిన్ను నేను చూచుచున్నాను నా కన్నులతో. అగుపించిన దాన్ని గూర్చిన దర్శనము విశదపరచబడెను. మేఘము చుట్టబట్టును అతడు చూశాడు, మెరుపు యొక్క మెరుపు కాంతులు అతడు చూశాడు, అది చూశాడు, మరియు ఉరుము యొక్క గర్జనను చూశాడు. బహుశా పట్టబగల వెళ్ళ కావచ్చు. దేవుని అతడు ఆ మేఘములో ఆ మెరుపులో అతడు చూశాడు. ప్రకృతి సంబంధమైన అతని నేత్రముతో దేవుని అతడు చూడగలిగాడు. చూశారా, ఎందుకనగా అదృశ్యమైనది దృశ్యమైనది, ఇతరులకు కాన్పించే దర్శనము అప్పుడు విశదముగా ప్రకృతి నేత్రాలకు రుజువు చేయబడినది. గడిచిన రాత్రి క్రియలతో కూడిన విశ్వాసం గురించి మనం మాట్లాడినట్లుగా, అబ్రహాము అతనికి చదువుకోవటానికి బైబిల్ లేదు, అయితే అతడు ప్రవక్త. అతని యొక్క దర్శనము, అతని విశ్వాసము, అతడు ఆ విధముగా తలంచుట అనేది ఇతరులకు తప్పుగా ఒప్పించవచ్చును. అతనికి బిడ్డ పుట్టబోతున్నాడన్నది అతడు తలంచుట ఇతరులకు తప్పుగా కనిపించవచ్చును. అయితే వారికి బిడ్డ కలిగాడు. ఎందుకనగా బిడ్డను గురించిన దర్శనము అతడు మాట్లాడుచున్నది, నాకది కలగబోతున్నది, నాకది కలగబోతున్నది. అయితే బిడ్డ పుట్టినప్పుడు అప్పుడు అతని దర్శనంలో ఏమి చూశాడో అప్పుడు ఇతరులు చూడగలిగిరి. నీ హృదయంలో ఏమి నమ్మితివో అందును గూర్చి నీవు కార్యము చేయుటకు వెళ్లినప్పుడు అప్పుడు ప్రజలు దేవుని తెలుసుకుంటారు. నీకేమి జరుగుతున్నదో నీవు నడచు నడవండి బట్టి ప్రజలు తెలుసుకుంటారు. అదే కంటితో నీవు దేవుని చూచుట అవుతున్నది. అయితే అతనికైతే అతడు చేసిన మేళ్లంతా, అతడు ఇతరులకు చేసినదంతా అతని కొరకై ఒకరు వాదించా అతనికి అవసరమై ఉండెను. బిడ్డ పుట్టినప్పుడు, ఇస్సాకు పుట్టినప్పుడు ఇందుకొరకై అతన్ని నడిపించిన ప్రేరేపణ, అతని దర్శనములో ఏదైతే చూచాడో నిజంగా సత్యమని ప్రజలు చూచులాగున అతని దర్శనం రుజువు చేయబడింది. కొన్ని కొన్ని సార్లు ఈ గొప్ప విశ్వాస కంపనములు సంకట సమయాల్లో వస్తవి. అది సహజముగా సంకట పరిస్థితులు ఇందులోకి మనలను తరుముతవి. అది సంకటమైన పరిస్థితులే యోబును అందులోకి తరిమినది. ఎందుకనే అతని యొక్క జీవిత అంతమున అతడు ఉన్నాడు. అతనికి బిడ్డలు చనిపోయారు, అతని వంటలు చనిపోయినవి, అతనికున్న అన్ని వస్తువులు అయిపోయినవి, పాడైపోయినవి. ఇంకా అతని యొక్క సొంత ప్రాణము అతని నన్నెత్తి మొదలుకొని అతని పాదముల అడుగు భాగం వరకు పుండ్లతో చితికి పోయినది. అది సంకట పరిస్థితి. అతడు తనకు తాను ముందుకు కొనసాగిపోయాడు. అక్కడే ప్రేరేపణ అతని తాకినది. ఓ స్త్రీ పురుషులారా, ఈ రాత్రి మీ చుట్టూ చూడగలిగితే, మీ చుట్టూరా మీరు చూడగలిగితే, ప్రభు యొక్క రాకడకు ఎంతగా సమీపంగా మనము ఉండగలుగుతున్నామో చూడగలిగితే, మీరు పరిశుద్ధాత్మ బాప్తిసమును మీరు అర్పివేశారు. ఒక విధమైన ఉద్రేకంపైనో లేక మీరు చేసిన ఒక దానిపైనో దానిని సాతాను అనుకరణ చేయగలడు. అట్టి వాటిపైన మీరు ఆధారపడి ఉండవచ్చు. దేవుని యొక్క వాగ్దానములోకి నిండారుగా వెళ్లేటకు నిజమైన ఆత్మ మీలో లేదు. ఒక మనిషి పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాడని చెప్తూ ఈ బైబిల్ గ్రంథములో ఒక్క మాటను అది సరికాదు అని ఏ విధంగా వ్యతిరేకించగలుగుతాడు? నీవది చేయలేవు. నీవెంత భక్తిగా ఉన్నప్పటికీ, ఎన్ని ఆలయాలకు నీవు సంబంధించున్నప్పటికీ, ఎన్ని పుస్తకాలపైన నీ పేరు ఉన్నప్పటికీ, అది కాదు విషయం. ఆ నిజమైన పరిశుద్ధాత్మ నీ లోపల ఉన్నట్లయితే, అనగా ఈ వాక్యము ప్రత్యక్షత చేయునది నీలో ఉన్నట్లయితే, నీవు వర్తమానమును కాలమును చూడగలుగుతావు. ఎందుకనగా అది చేయునది పరిశుద్ధాత్మయే. అయితే వెలిగించబట్టానికి ప్రేరేపణ నీకు చేయుటకు అక్కడ ఒకటి ఉండవలసి ఉన్నది. అక్కడ నీవు నేలపైన నీరు పోసినట్లయితే, నేల మీదనే నీరు పోసినట్లయితే, అది తాకుడుకు అక్కడ విత్తనము లేకపోతే ఏ విధముగా ఒక్కదానిని అది పుట్టించగలదు? మొలకెత్తుకు అక్కడ ఏమీ లేదు. అనగా కేవలం దేవుని చేత ఏర్పాటు ఉన్న వారు మాత్రమే అది చూతురు. దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు నోహు కాలంలో దాన్ని చూశారు, మోషే కాలంలో దాన్ని చూశారు, యేసు కాలంలో దాన్ని చూశారు, అపోస్తుల కాలంలో, లూథర్ కాలంలో, వెస్లీ కాలంలో, పెంతికాస్తు కాలంలో చూశారు. ఎందుకనగా ఈ ప్రేరేపణ పోయబడినప్పుడు భూమి మీద ఉన్న విత్తనము అదే. ఇప్పుడు ప్రేరేపణ పోయబడుతున్నప్పుడు పెళ్లి కుమార్తెను ఒకటిగా సమకూర్చుడు కొరకై ప్రేరేపణ పోయబడినప్పుడు దానిని చూచువారు కేవలం ఏర్పరచుకున్న వారు మాత్రమే. యేసు చెప్పాడు, తండ్రి జ్ఞానులకును వేకులకును ఈ సంగతులు మరుగుపరిచి పసి బాలులకు తెలియచేసినందుకు నేను నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. ప్రేరేపణ దాన్ని తాకవలసి ఉన్నది. ప్రేరేపణ దాన్ని తాకినప్పుడు అది దాన్ని చేసినది. అప్పుడు అతను దాన్ని పొందుకున్నాడు. ముందుకు కొనసాగించబడినవి ఉన్నప్పుడు ఈ ఇబ్బందులు వచ్చు సమయాలుండునని మనము కనుగొనుచున్నాం. ఈ దినాన చుట్టుప్రక్కల నీవు చూడు, ఎటువంటి పరిస్థితిలో మనం జీవిస్తున్నామో చూడు. నవ నాగరికతోనున్న సదమ గుమరా పరిస్థితుల్లాంటి పరిస్థితిలో మనం జీవించడం లేదా? లోకము తిరిగి ఆ స్థితిలోకి రాలేదా? అగ్ని ద్వారా అప్పుడు నాశనమైనది అది అన్యుల అన్య లోకము. పరిశుద్ధ లూకా 17వ అధ్యాయము 28 29 30 వచనాలలో సదమ దినములలో ఉన్నరీతిగా మనుష్య కుమారుని రాకడయందును మనుష్య కుమారుడు బయలుపరచబడినప్పుడు ఉండునని యేసు చెప్పలేదా? బయలుపరచబడుట అనగా ఏంటి? మర్మము తెలియచేయబడుట, ప్రత్యక్ష పరచబడుట, రహస్యము తెలియచేయబడుట. ఈ విషయాలన్నీ అనగా సంఘ కాలములన్నింటిలో దాచబడి ఉన్న ఇవన్నీ ఇప్పుడు బయలుపరచబడుట, తెలియపరచబడుట. ఇప్పుడు దాన్ని మనం ఇలా చెప్పగలము, దేవుడు దానిని బలపరచనట్లయితే అది తప్పు. సుషరా, దేవుడు ఆయన వాక్యమును అనువదించుటకు ఆయనకు ఎవరు అవసరం లేదు. ఆయనకు ఆయనే అనువాదికుడు. ఆయన చెప్పాడు, కన్య గర్భము ధరించును, అది ఆమెకు కలిగినది. ఆయన అన్నాడు, వెలుగు కలుగును కాక అని. అదెక్కడ కలిగినది? మనం లూత్రి కాలంలోను, వెస్లీ కాలంలోను, లేక పెంతికొస్తు కాలంలోను మనం జీవించట్లేదు. పెంతికొస్తు కాలము కేవలము వరములు సంఘమునకు వచ్చుట, ఒక పునరుద్ధరణ జరుగుట మాత్రమే. అయితే మనము సాయంకాల సమయంలో జీవిస్తున్నాము. పెళ్లి కుమార్తెను బయటకు పిలుచుచున్న కాలంలో మనము జీవించుచున్నాము. ఏ విధముగా కెథోలిక్ వారు లూథరన్ను చూచుటకు కష్టమైనో, మరియు లూథరన్లు వెస్లీని చూడటానికి కష్టమాయినో, పెంతికోస్తులను వెస్లీని చూచుటకు కష్టమాయినో, ఆ విధముగానే ఈ కాలమును చూచుటకు పెంతికోస్తు వారికి కష్టమవుతుంది. అది ఎప్పుడూ కూడా ఆ విధంగానే ఉంటుంది. ఎందుకంటే అది ఏర్పరచుకున్న విత్తనము మీదని అక్కడనే అది పోయబడుతుంది. అదే బైబిల్ ఉపదేశిస్తుంది. వారు దాన్ని చూడలేరు. చివరికి యేసు వారికై ప్రార్థించి, వారు గుడ్డివారు, వారు దానిని ఎరుగరు అని చెప్పాడు. ప్రకటన మనకు తెలుపుతుంది, ఈ లౌకిక సంఘ కాలంలో వారు ఆయనను సంఘము వెలుపుట ఉంచుట వారు దిగంబరులు, దరిద్రులు, దౌర్భాగ్యులు, గుడ్డివారు, దాన్ని ఎరిగిన వారు అని చెప్పాడు. తిరిగి వెనుకకు వారది చూడలేరు, దాన్ని అర్థం చేసుకోలేరు. ఆచార అలవాట్లోకి వారెంతో పాదుకుపోయారు. సృష్టికర్తకు సృష్టి కలగటానికి సృష్టిని గురించి పలికిన సాక్షాత్ దేవుడైన యేసుక్రీస్తు నోటి ద్వారా వచ్చిన దేవుని యొక్క వాక్య వాగ్దానము జ్ఞాపకముచ్చుకోండి. భూమికి పునాదులు వేయబడక మునిపే కలుగునుగాకని మాటలు పలికినది ఆయనే. అది ఆ విధంగా కలిగినది. ఎందుకనగా ఆయన చెప్పాడు, ఆయన లోకంలో ఉండెను, లోకము ఆయన ద్వారా కలిగను, లోకము ఆయన్ను ఎరుగు తెలుసుకునలేదు. అయితే ఎందరూ ఆయన ఎరిగిందో వారికి దేవుని కుమారులున్నట్లు ఆయన అధికారం అనుగ్రహించెను. సాక్షాత్తు సృష్టికర్త ఆయనకు ఆయనే సృష్టికర్త ఉండి మృతుల నుండి ఆయన లాజర్ను లేపినప్పుడు ఆయన అన్నాడు, ఇది వింతగా మీరు తలంచవద్దు, ఒక ఘడియ వచ్చును, సమాధులున్న వారందరూ మనిషి కుమారుని శబ్దం విను, ఘడియ వచ్చును, వారు బయటికి వత్తురు. ఏ దేవుడైతే వెలుగు కలుగునుగా కని పలికెదో ఆయనే. సమాధుల్లో నుండివారు మనిషి కుమారుని స్వరము ఉండు, వారిని మనిషి కుమారుని స్వరము లేపును అని చెప్పినాడు. అది దాని యొక్క ఋతువులో జరగవలసి ఉన్నది. ఆయన అన్నాడు, ఆడ మగ కలుగును కాక అను మొదలైనవి పలికాడు. ఇదంతా కూడా వందల వందల సంవత్సరాలకు ముందే అది జరిగిండెను. ఈ ప్రేరేపణ ప్రవక్తని యెషయాను తాకగా అతడు పలికాడు, మనకొక శిశువు అనుగ్రహింపబడెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆలోచనకర్త, బలవంతుకు దేవుడు, నిత్యుడుకు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడెను. సంవత్సరాలు గడిచిపోయినవి, నెలలు, సంవత్సరములు, దినములు, వారములు, సంవత్సరాలు దొర్లిపోయినవి, సంవత్సరాలు దొర్లిపోయినవి. 800 సంవత్సరాల తర్వాత కన్య ద్వారా ఇమ్మానుయేలు జన్మించాడు. ఎందుకని? ఎందుచేతనగా దేవుడు అభిషేకించిన ప్రవక్త పెదవుల ద్వారా అది పలకబడెను. ఒక విత్తనము మొలకెత్తినది. తుషరా, ఆ గంభీరమైన గడియలో నీవు నన్ను వెదకు, నన్ను ఒక దర్శనము సూచన అడుగు, నేనొక సూచన నీకిత్తును అని ఆయన చెప్పాడు. ఒక నిత్యమైన సూచన, కన్యక గర్భవతీయగును, నిరంతరముండు సూచన. ఆ ఒత్తిడి ఘడియల్లో మనము చూస్తున్నాము, అది సహజముగా దేవుని యొక్క ఆత్మ కదలనప్పుడు అవుతున్నది, కార్యం చేయుట అవుతున్నది. అగ్ని గుణములకి హెబ్రీ బాలు నడిచిపోటకు ఆయన అనుమతించాడు. ముందుగా ఆయన చేయిని కదలించలేదు. అయితే ఆయన కదలినప్పుడు ఆయన కదలును. ఇప్పుడు ఇక్కడ లూక 17 అధ్యాయంలో 30 వచనము ఇక్కడ గమనిస్తున్నాము. ఆయన చెప్పాడు, సదొమ గొమొర్రాలు కొద్దిగా ముందుగా చేసినట్లుగా ఈ కడవరి దినములలో మనిషి కుమారుడు తనకు తాను బయలుపరుచుకును. అటువంటి పరిస్థితులే ఉండును. మోషేని గుర్చి ఆయన చెప్పాడు, క్షమించుడి, మోషేని గుర్చి కాదు, నోవహును గుర్చి. ప్రజలు ఏ విధముగా తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకునుచు, పెళ్లికి ఇవ్వడుచు, ఏ విధముగా వారుందరో మొదలుగునవి. తరువాత ఆయన వచ్చి ఇలాగూ చెప్పాడు, లోతు దినములు ఇలాగుండును, మనిషి కుమారుడు బయలుపరచబడినప్పుడు అలాగూ జరుగును. అబ్రహాము యొక్క వర్గం వారికి మనిషి కుమారుడు బయలుపరచుకున్న విధమును గమనించుము. ఒక మనిషునిగా శరీర రూపముతో ఉన్న ఒక ప్రవక్త తన బట్టలు దుమ్ము కొట్టుకుని ఉన్న ఒక సాధారణ మనిషిగా బయలుపరచుకునేను. అబ్రాము ఆయనను ఎలోహీము అని పిలచెను. ఇక్కడ యేసు కడవర దినాలలో కొద్దిగా అగ్ని దిగక ముందు అబ్రాహాము యొక్క రాజ సంతానం యగు మనిష్య కుమారుడు బయలుపరచునని యేసు చెప్పాడు. ఆ విధముగానే ప్రజల మధ్య జ్ఞాపకముచ్చుకో, వేరే మరొక సాక్షులను సంఘము స్వీకరించదు. అబ్రాహాముకు ఆ మిగతా వారికి అలాగూ లేదు. ఎవరికై ఎవరి కొరకై వారు ఎదురు చూచుచున్నారో ఆ వాగ్దానము కుమారుడు దాని తర్వాత వచ్చాడు. సంఘము వాగ్దాన కుమారునికై ఎదురు చూస్తుంది. ఈ పరిచర్య అయిపోయిన వెంటనే ఆకాశము నుండి ఆయన బయలుపరచబడెను. ఇప్పుడు మనమది ఎంతో విశదంగా చూశాము. అది అలాగ ఉండవలసి ఉన్నది. ఒక మనిషిని లోపలికి పోయి వణికింపు చేయు ఒకటి ఉండవలసి ఉన్నది. అదే జరగవలసి ఉన్నదని దేవుడే బయలుపరిచి అతనికి చెప్పి చూపించవలసి ఉన్నది. అనగా నీవు మోషే చేసినట్లుగా ఆ ప్రజలను అతడు విడిపించుకోరెను. అయితే అగ్నిపొదలో దేవుడు అతనితో మాట్లాడాడు. అతడు వెళ్ళుటకు ఇష్టపడలేదు. అయితే అతడే వెళ్లవలసి ఉండెను. ఘనమైన యెహోవాయని ఆయన గురించి మోషే విన్నాడు. అయితే ఆ తర్వాత ఆయన్ను అతడు చూడగలిగాడు. అగ్నిస్తంభ రూపములో ఆయన ఉన్నాడు. నిన్ను గురించి నేను వింటిని, అయితే ఇప్పుడు నిన్ను నేను చూచుచున్నాను. ఆయనలో అతడు ఏమి చూశాడు? ఆయన వాక్యము రుజువు చేయబడుట అతడు చూశాడు. తన ప్రజలు తమది కాని పరాయి దేశములో 400 సంవత్సరాల పరాయి వారిగా ఉండేదనని, బలమైన బాహుచేత ఆయన వారిని బయటకు తీసుకుని వచ్చేదనని దేవుడు అబ్రహాముతో చెప్పాడు. గమనించు, ఏమి జరుగునని ప్రవక్తైన అబ్రహాముతో చెప్పినో దానికి ఈ మండుచున్న పొద రుజువు చేకూర్చినది. మోషే చెప్పాడు, దాని గురించి నేను విన్నాను, అయితే ఇప్పుడది నేను చూచుచున్నాను. సదమ నాశనం చేయబడక మునుపు కొంచెం ముందుగా ప్రజల మధ్య ఏ విధముగా ఆయన చేసి ఉన్నాడో ఆ విధంగానే కడవరి దినాలలో మనుష్య కుమారుడు ఆయన ప్రజల మధ్యకి వచ్చి ఆయన బయలుపరుచుకున్నాడని మేము వింటిమి. మనుష్య కుమారుడు ఆయన ఏమి చేశాడు? షారా హృదయంలోనున్న రహస్యములను ఆయన ఎరిగాడు. ఇంకా అబ్రహామునకు వాగ్దానము ఇచ్చాడు. అబ్రహాము దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. పలుపుల విధముగా అతడు ఆయన చూచిండవచ్చును. కలలలోనూ ప్రవచము ద్వారానూ అతనితో ఆయన ఎలాగో మాట్లాడాడో నాకు తెలియదు. అయితే ఈ సమయమందు అతడు ఆయనను చూశాడు. నిన్ను గుర్చి నేను వింటిని, ఇప్పుడు నిన్ను చూచుచున్నాను. సంఘము దేవుని గుర్చి విన్నది, ఆయన గుర్చి విన్నారు. ఆయన ఏమి చేశాడు, ఏ వాగ్దానం చేశాడో విన్నది. అయితే ఇప్పుడు మనము మన స్వంత నేత్రాలతో చూస్తున్నాము. ఏబు ఎలాగునో అలాగునని నిన్ను గూర్చి వింటిని, అయితే ఇప్పుడు నిన్ను చూచుచున్నాను. ఆహా, ఎంతటి వ్యత్యాసము! మోషే అట్టి సంకట పరిస్థితిలో కేకలు పెట్టాడు. నిర్గమకాండం 14:13-16 మనము కనుగొంటున్నాము. మోషే అక్కడ ఇస్రాయేల్ ప్రజలతో ఆ గొప్ప ఒత్తిడిలో ప్రేరేపణ అతని తాకినది. అతడు ఏది చెప్పవలసి ఉండెను తెలియకుండానే అది అతడు చెప్పాడు. చూశారా, మీరు ఓరకుండి దేవుని రక్షణ చూడుడి. దేవుడి ఇంకా అతనితో మాట్లాడలేదు. చూడండి, ప్రేరేపణ అతని తాకినది. ఎందుకు మమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చావు? మేము ఐగుప్తులో చనిపోయే వారము అని వారన్నారు. అక్కడ సమాధులు లేకనా మేము చనిపోవున్నట్లు ఇక్కడకు తీసుకుని వచ్చితివా? మేము బానిసలుగానే సమాధానముతో చనిపోయేవారము, అయితే నీవు మమ్మను ఇక్కడకు తీసుకుని వచ్చావు అని అన్నారు. మోషే ఒక ప్రవక్తి ఉండి దేవుని యొద్ద అతనికి అంగీకారం ఉందని ఎరిగిన వాడై ప్రేరేపించబడ్డాడు. అతడు చెప్పాడు, నిమ్మలముగా యుడి, దేవుని యొక్క రక్షణను మీరు చూచితరు. నేడు మీరు చూచుచున్న ఐగుప్తులను ఇక మీరెన్నడూ చూడరు. అది ఏ విధముగా జరిగిన అతనికి తెలియను. అతనికి ఎలాగూ తెలియను. అతను ఏం మాట్లాడాడో అతనికి తెలియదు. అయితే అది చెప్పిన తక్షణమే అది ఎలాగూ చేయవలనో దేవుడు అతనికి చెప్పాడు. మోషే, నాకు మొరపెట్టవద్దు, నీవు నీ కర్ర తీసుకుని సముద్ర వైపు చాచు, నడిచి వెళ్ళుడి అని ఇశ్రాయేలుతో చెప్పు అని ఆయన చెప్పాడు. ఆమేన్. ప్రేరేపణ, నీవు రోగిగా ఉన్నప్పుడు అది ఆ విధంగా నిన్ను తాకుతుంది. నీవు బాధతో ఉన్నప్పుడు అది నిన్ను ఆ విధముగా తాకుతుంది. నీకు ఒకటి బయలుపరచబడుతుంది. అది బయలుపరచబడిన నీవు చూచి నేను స్వస్థత పొందుకున్నాను అని నీవు మాట్లాడతావు. తరువాత ఏమి చేయవలను ఆయన నీకు చెప్తాడు. లేచి నిలబడి నడుచుడుకు మొదలుపెట్టు. ఆమేన్. ఆ తర్వాత అంత అయిపోతుంది. నీవు ఆ విధముగా చేసినప్పుడు ఆ విధముగా దేవుడు అది చేస్తాడు. తరువాత దేవుడు నీ ద్వారా ప్రత్యక్షపరచుకుంటా నీవు చూస్తావు. అది చేయమని నీకు చెప్పినది అది దేవుడు. ఆ తర్వాత హాజరైనదంతా ఉన్నటువంటి ఇస్రాయేలందరూ మోషేను తాకినటువంటి ప్రేరేపణను చూచారు. వారి స్వంత కనులతో దేవుని వారు చూశారు. ఆ నీరు ఒక ప్రక్క నుండి ఇంకొక ప్రక్కకు వెనుకకు వెళ్ళుట వారు చూశారు. ఆ అగ్నిస్తంభము నేరుగా వారిని సముద్రమును దాటింపచేసినది. అతడు దేవుని స్వరాన్ని విన్నాడు. తరువాత వారు దేవుని చూశారు. యెహోషువా ఇక్కటి సమయంలో ఉండెను. సైన్యం మార్గంలో ఉన్నప్పుడు, సూర్యుడు అస్తమించు సమయమైనప్పుడు ఇక్కటి సమయంలో అతడు ఉండెను. యెహోషువా ఒక ప్రవక్త. ఆ సైన్యము తిరిగి ఏకమైపోయి తిరిగి అతని మీదికి వచ్చినట్లయితే అనేక మందిని అతను పోగొట్టుకుంటాడని అతనికి తెలుసు. కనుక అటువంటి ఇక్కటి సమయంలో జరగవలసింది ఒకటి జరిగినప్పుడు ఒకే ఒక విషయం ఉన్నది. వాణ్ణి అలాగనే కొనసాగించట్లయితే అక్కడున్న ప్రతి ఒక్కరిని ముందుకు పోగుటకు అతడు ఉత్తర్వులిచ్చి ఉండును. అయితే అది చేయుటకు అతనికి చాలినంత వెలుతురు లేదు. కాబట్టి యెహోషువా నిలబడిపోయాడు. తన యొక్క చేతులు పక్కెత్తి, సూర్యుడా అలాగే నిలువు, చంద్రుడా నేను యొక్క యుద్ధంలో జయించు వరకు అయ్యాలోనలో నిలిచిపోవు అని చెప్పాడు. సూర్యుడు నిలబడిపోయాడు. యెహోషువా మాట్లాడేవారు విన్నారు. దేవుడు కార్య నిర్వహణ చేయుట వారి స్వంత కనులతో వారు చూశారు. నిజం చూశారా? అసాధ్యమైనదిగా అగుపించినది ఒకటి చూచుట ఒక విపరీతార్థముగా ఉంటుంది. ఆయనను అది నిజం, అయితే సూర్యుడు నిలబడిపోయాడు అని బైబిల్ తెలుపుతుంది. మీరేమని తలస్తారో నాకు తెలియదు. భూమి తిరుగుతుంది అని తలంపు వచ్చును, అయితే ఎలాగైతేనేమి, సూర్యుడు నిలబడిపోయాడు. దానిని అతడు ఏ విధముగా చేయబోతున్నాడో బహుశా యెహోషువ లెక్క పెట్టి ఉండకపోవచ్చును. అతడు చెప్పిన ఒకటే ఒకటి, సూర్యుడా నీవు నిలిచిపో అని అన్నాడు. బహుశా అతడు ఏమి చెప్పుచున్నాడో తాను ఎరుగకుడనే అతడు చెప్పాడు, ఎందుకంటే అతనికి అది ఇచ్చినది, అది దేవుడే ఆయన కార్యం చేశాడు. అలాంటిదే మార్కు 11:23, కదిలిపోమని నీవు ఈ పర్వతో చెప్పినట్లయితే, నీ హృదయంలో సందేహింపక చెప్పినట్లయితే, అవే నీవు చెప్పినది జరుగునని, అయితే నీవు చెప్పినది జరుగునని నీవు నమ్మినట్లయితే, నీవు అడిగినది నీవు పొందుకుంటావు. అయితే నీవు నీ మనస్సులో తడబడుతూ చెప్పకూడదు, అది చెప్పుడుకు నీవు ప్రేరేపింపబడవలసి ఉన్నది. ఆమేన్. వచ్చిన క్షమించు. అయితే ఆ అడవి చెట్టు యొద్ద కూర్చుని ఉండి, దేవుడే నాకు తీర్పరి, ఈ వేదిక మీదనే నేను పడి చనిపోతాను, ఆ లేఖనము నా బ్రతుకంటంలో ఆందోళన కలిగించినట్లయితే, ఆ ఉదయం నేను అడవుల్లో అక్కడ కూర్చుని ఉండి దాని గురించి నేను ఆలోచన చేస్తున్నాను. ఆ స్వరము నాతో మాట్లాడి ఆయన నాతో చెప్పాడు, ఆ లేఖనము అన్ని లేఖనముల వంటిదే అని, అది సత్యము అని. ఇది ఎలాగో జరుగుతుంది అని నేను అనుకున్నాను. ఆయన చెప్పాడు, నేను అన్నాను, ఆయన చెప్పాడు, మాట్లాడు, అది ఆ విధముగా ఉంటుంది, అనుమానపడవద్దు. అడవి చెట్లలో నేను కూర్చుని ఒకరితో నేను మాట్లాడుతున్నాను. 3 రోజుల నుండి ఉడతలు లేవు, అక్కడ ఉడతలు లేవు. నేను మేడి చెట్ల గుబురులో కూర్చుని ఉన్నాను, ఉడతలు అసలు రావు. వేటాడి ఎవరికైనా అవి మేడి చెట్లపైన ఉండవని వారికి తెలుసును. నేనక్కడే కూర్చుని ఉన్నాను, గాలులు విస్తారంగా వీస్తున్నవి. సుమారు 10:00 నేను మరలా ఆలోచన చేస్తున్నాను. అది చెప్పినది, నువ్వు వేడాడుతున్నావు, అబ్రహాముకు ఏ విధముగా పుట్టీలు అవసరమో నీకు ఉడతలు కావాలి. నేను అనుకున్నాను, అది ఎల్లప్పుడూ కూడా నాకు సత్యమే చెప్పినది, అయితే ఇది వింతగా వినిపిస్తుందే అని అనుకున్నాను. నేను ఎక్కడ కూర్చుని ఉన్నానో అక్కడి నుండి లేచిపోయాను, చుట్టూ చూశాను, నాతో మాట్లాడుతున్న వ్యక్తి ఎక్కడ, ఏమీ లేదు, గాలి గట్టిగా వేస్తుంది. నేను నిద్రపోతూ కలగంటున్నానా, లేదు, నేను నిద్రపోలేదు. నేనక్కడ చెట్టుకు ఆనుకుని కూర్చుని ఉన్నాను, కనిపెడుతూ ఉన్నాను. అక్కడ వెనక సహోదరు ఊడ్స్, సహోదరు సాత్మెన్ తీసుకుని వెళ్లేము అనుకున్నాను. కొద్ది సేపట్లో 10:00 వ్యవసాయదారులందరూ జొన్న కోసుకుంటూ అక్కడ పనులు చేసుకుంటున్నారు. మరలా దాన్ని నేను విన్నాను, నువ్వు వేటాడుతున్నావు, నీకు వేటి కావాలి, నీకు ఎన్ని కావాలి. నేను ఆలోచన చేశాను, నేనిది అతిగా నిర్వచించను. నేను కేవలం 3 ఉడతలను అడుగుతున్నాను, లేతవైన 3 ఎర్రని ఉడతలు నాకు కావాలి, అవి నాకు కావాలి. అలాగైతే దాని గురించి మాట్లాడు అని ఆయన చెప్పాడు. 3 చిన్న లేతవైన ఎర్రని ఉడతలు పొందుకోబోతున్నాను అని నేను అన్నాను. ఏ మార్గానవి రావాలి అని ఆయన అడిగాడు. సరే నేను అనుకున్నాను, నేను ఇంత దూరం వచ్చాను, అక్కడ నాతో ఒకరు మాట్లాడుతుంది, నేను మాట్లాడుతున్నప్పుడు మీరు ఎలాగో వింటున్నారు అలాగే. ఈ బైబిల్ నా గుండె మీద ఉంచుకున్నాను, అది నిజమని పరలోకమందున దేవునికి తెలుసు. సరే అని నేను అనుకున్నాను. అసందర్భమైన స్థలానికి నేనొచ్చాను. ఎక్కడైతే నా తుపాకీ గురిపెట్టాలో అక్కడకు 50 గజాలు, మొట్టమొదటిది అక్కడే ఉంటుంది, అది అక్కడే ఉండెను అని చెప్పాను. నా కన్ను నేను నిలుపుకుని వెనుక చూశాను, నా తల త్రిప్పుకున్నాను. నేను అనుకున్నాను, దర్శనములో నేను పేల్చివేయన అవసరం ఉండదు అని. కాబట్టి మరలా నేను తిరిగి చూశాను, అక్కడ ఉడత కూర్చొనే ఉంది. నా తుపాకీ పేల్చేదాన్ని తగిలించాను, గురి చూశాను. దాని నల్ల కళ్ళు ముదురుదైన ఎర్రని ఉడతను నేను చూడగలిగాను. నేను అనుకున్నాను, ఒకవేళ నిద్రపోతున్నానేమో, కొద్ది నిమిషాల్లో మేల్కొంటాను. గమనిస్తున్నారా, దీన్ని నేను కలకంటున్నాను అని అనుకున్నాను. సరే గురిపెట్టుకున్నాను, ఉడతను పేల్చేశాను, అది చెట్టు కొమ్మపై నుండి కింద పడిపోయినది. నేను అనుకున్నాను, సరే నాకు తెలియదు. నేను అనుకున్నాను, సరే నేనక్కడకు వెళ్లిపోయి దాన్ని చూడు అని. నేను అక్కడికి నడుచుకుంటూ వెళ్లిపోయాను, అది అక్కడే పడి ఉన్నది. నేను దాన్ని పైకి తీసి పట్టుకున్నాను, దానిలో నుండి రక్తము కారుతుంది. దర్శనమైతే రక్తము కారదు తెలుసా, కాబట్టి నేను దానిని పైకెత్తి పట్టుకున్నాను. అది ఉడత అంతా తెమ్మిరెత్తినట్లుగా నేనైపోయాను. నేను చుట్టూరా చూశాను, దేవా అది నీవే అని చెప్పాను. ఇందుకొరకు నీకు ధన్యవాదములు, నేనిప్పుడు వెళ్తాను అని అన్నాను. ఆయన అడిగాడు, అయితే నీవు చెప్పావు, నీవు అడిగినది నీవు అనుమానపడతావా, నీవు 3 పొందుకుంటావని నీవు చెప్పేవే, ఇప్పుడు తర్వాతది ఎక్కడి నుండి రావలసి ఉన్నది. నేను ఆలోచన చేశాను, నేను కలకంటున్నట్లయితే నేను దాన్ని కొనసాగించవలసి ఉన్నది, నేరేడు చెట్టు లాంటి చుట్టూరా చుట్టబడిన ఒక లాంటి చెట్టు, అది నిత్యహరిత గుల్మము. దాని ముద్దు ఒకటక్కడ ఉండగా దాన్ని తీసుకున్నాను. అందులో ఉడత ఉండుట నీవెన్నడూ చూడలేవు. కాబట్టి నేను చెప్పాను, ఆ తర్వాతది ఆ విషపూరితమైన నిత్యహరిత గుల్మము చెట్టు నుండి వచ్చును అని నేను చెప్పాను. ఆ ఎర్ర ముదురు ఉడత అక్కడే కూర్చుని నా వైపు చూస్తుంది. నా తుపాకీ క్రింద పెట్టాను, నా కళ్ళు నలుపుకున్నాను, చుట్టూ తిరుగుతూ తిరుగుతున్నాను. నేను అనుకున్నాను, అది అక్కడ తలను ప్రక్కకు తిప్పుకుని కూర్చున్నదే, ఉడత నేను కాల్చివేస్తాను, తిరిగింటికి వెళ్లిపోతాను. అయితే చెప్పబడినది, నీవు మూడడిగితివే, నీవు చెప్పినది నీవు అనుమానపడుతున్నావా? నేనన్నాను, లేదు ప్రభువా, నేను చెప్పిన దానిని నేను అనుమానపడను, ఎందుకనగా నీవే నిర్ధారించుతావు అని అన్నాను. ఈ ఒక్క లేఖనము నన్ను ఆందోళన పడవేసినది. నేను చెప్పినట్లయితే అని కాదు, అయితే నీవు చెప్పినట్లయితే, అది యేసు చెప్పినట్లయితే అని కాదు, అయితే నాకై నీవు చెప్పినట్లయితే. నేను ఆలోచించేశాను, ఏదో ఆ మార్గమున నేను పగలగొట్టను. ఆయన ఇక్కడే ఉన్నాడు, ఎందుకనగా సంపూర్తిగా నా ప్రక్కనే నేనున్నాను. నేను అనుకున్నాను, దీన్ని నేను పరిహాస్యపదముగా చేస్తున్నాను, నిజంగా అలాగా చేయుచున్నాను. నేను చెప్పాను, ఆ కొండపై నుండి ఒక ఎర్రని ఉడత దిగవచ్చును, నేరుగా ఇదే దారిన వచ్చును. ఆ ప్రక్కగుడనే వెళ్లిపోయి ఆ కొమ్మ మీద కూర్చుండి అక్కడున్న వ్యవసాయకుని వైపు చూస్తూ ఉన్నది. ఇక్కడే కొండ దిగి అది వచ్చినది, నేరుగా వెళ్లిపోయి కూర్చుని ఆ వ్యవసాయదారిని వైపు చూస్తూ ఉన్నది. నేను దాన్ని కాల్చివేశాను. సాతాన్ నాతో అన్నాడు, ఏంటో తెలుసా, ఇప్పుడు అడవింతా వాటితోనే నిండుగా ఉన్నది. 12 గంటల వరకు నేను అక్కడే కూర్చుని ఉన్నాను, మరొకటి ఏది జరగలేదు. ఆయనే ఆకాశమునకును భూమికి సాక్షాత్తు సృష్టికర్త. వినండి, ఇప్పుడు జెఫర్సన్విల్లో ఉన్నవారు వినండి, రైట్ పేరుతోనున్న కుటుంబం ఒకటి ఉన్నది. సహోదర వుడ్ మరియు నేను వారిని చూడటానికి వెళ్లాము. ఆలయానికి వారు సంసర్గపు ద్రాక్షసము తయారు చేస్తారు. చిన్న ఎడిత్ గది లోపల కూర్చునే ఉన్నది. చిన్న కుంటి అమ్మాయి ఆమె. ఆమె జీవితకాలమంతా రోగిగానే ఉన్నది, కాబట్టి ఆమెను బాగుచేయడం కొరకు మేము ఎల్లప్పుడూ దేవుని వైపు చూస్తూ ఉన్నాము. ఆమె యొక్క అక్క ఒక విధవరాలు. ఆమె భర్త చంపబడ్డాడు. ఎంతో దీనురాలైన స్త్రీ ఆమె. ఆమె పేరు హెట్టీ. ఆమె కోసం కుందేలు తెచ్చుటకు నేను సహోదరుడు బ్యాంక్స్ వెళ్లినప్పుడు పెద్ద చెర్రీ హల్వా వంటకము వండి నేను తినడానికి ఏర్పాటు చేశారు. మేమందరము బల్ల చుట్టూ కూర్చొని దీని గురించి మేము మాట్లాడుకుంటున్నాం. కొద్ది దినాల ముందే అది జరిగినది. బల్ల చుట్టూర కూర్చొని దీని గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు తటాలని అన్నాను, ఏమి జరిగినది అని అన్నాను. నేనన్నాను, సహోదర రైట్, నీవు ఒక వృద్ధుడు, నీ జీవితకాలమంతా ఉడతలను వేటాడావు. సహోదరు షల్బాయ్, నీవు అనుభవ సెలవిన వేటగాడవు. సహోదర ఊట్, నీవంతే చిన్న బిడ్డగా ఉన్నప్పటి నుండి నీవు వేటాడితేవి. ఎప్పుడైనా మీరు మేడు చుట్టు మీద కసికందు జాతి చెట్టు గుబ్బుర్లోనూ ఉడతలు ఉండుట చూశారా? లేదండి, అవి అక్కడ ఉండవు అని నేను చెప్పాను. నేనెరిగిన ఒకే ఒకటి, అది దేవుడే ఉన్నాడు. అబ్రహాముకు పొట్టేళ్లు అవసరమైనప్పుడు ఆయన యెహోవా యిరే అయి ఉండెను, ఆయనకు ఆయనే సమకూర్చుకోగలిగిను అని నేను చెప్పాను. నేను చెప్పాను, ఆ విధముగానే నేను నమ్ముతున్నాను. ఆ చిన్న హతి వెనుక కూర్చుని ఉన్నది. సహోదర్ బ్రెనహాం, అది సత్యముగాక మరొకటి కాదు అని అన్నదామె. ఆమె సరైందే చెప్పింది. అది ఆమె చెప్పినప్పుడు మరలా పరిశుద్ధాత్మ అదే మార్గంలో కురిసినది. వారిలో అందరూ దాన్ని స్పర్శించారు. నేను లేచి నిలబడి, సహోదరాయిటీ, యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, సురోఫినికయ స్త్రీ చెప్పినట్లుగా నీవు సరైన మాట చెప్పావు. ఇప్పుడు పరిశుద్ధాత్మ నాతో చెప్తున్నాడు, నీ హృదయంలోని ఆశను నీకిచ్చుటకు నాతో చెప్పి ఉన్నాడు. నేను చెప్పాను, నేను దేవుని సేవకుడైనట్లయితే అది అలాగైతే అది జరుగుతుంది. నేను దేవుని సేవకుడును కానట్లయితే అలాగైతే నేను అబద్ధికుడును, అది జరగదు, నేనొక మోసగాడును అని నేనన్నాను. నేను చెప్పాను, నేను ప్రయత్నించి చూస్తాను అది దేవుని యొక్క ఆత్మ లేక కాదో అని. ప్రతి ఒక్కరు అరుస్తున్నారు. ఆమె అన్నది, సహోదర్ బ్రహాం, నేనేమి అడగాలి అని అన్నదామె. నీకు కుంటి కళ్ళ సహోదరి ఎక్కడ కూర్చుని ఉన్నది? నా జేబులో $20 ఉన్నవి. ఆమెకు వాటిని విరాళంగిచ్చుటకు ఆమెకిచ్చుటకు ఆ స్త్రీ ఆ చిన్న పేద పొలములో ఆమె ఇద్దరు బిడ్డలతో సంవత్సరానికి సుమారు $200 ఆమె కూడబెట్టలేదు. ఆమె యొక్క అబ్బాయిలు క్రమంగా రిక్కి యొక్క పాఠశాల దినాలు వారివి, అంటే అక్కడే హాజరయ్యేవారు తెలుసా. తల్లికి తల్లిని సిగ్గుదిస్తున్నారు 15-16 సంవత్సరాల వయస్కులు. ఓ, అక్కడే వారు నిలబడి ఉన్నారు, నేను చెప్పేదానికి నవ్వుతున్నారు. నేనన్నాను, వృద్ధులైన తల్లి తండ్రి ఇక్కడ కూర్చున్నవారు, నీ యొద్ద ఎలాంటి డబ్బు లేదు, డబ్బు అడుగు, అది నీ వరిలో వచ్చి పడుతుంది. చూడు, నీ చెల్లి కొరకు నీవు అడుగు, ఆమె పైకి లేచి నడవగలదేమో చూడు. యోబు వలె నేనప్పుడు తెలుసుకున్నాను, నీవు అది తాకినప్పుడు ఒకదాని నీవు ఎరుగుతావు. నేనెరుగుదును అని చెప్పబడినది, అక్కడ నేను సుమారు 10 మంది ఎదురు నిలబడి ఉన్నాను. నేను చెప్పాను, ఇది జరగకపోయినట్లయితే అలాగైతే నేను అబద్ధ ప్రవక్తను అని నేను అన్నాను. నేనేమి అడగాలి అని అన్నదామె, నీవు తీర్మానం చేయటకు అది నీకు సంబంధించినది, నీ తీర్మానాన్ని నేను చేయలేను. ఆ చిన్న స్త్రీ చుట్టూరా చుచ్చింది, తటాల ఆమె అడిగింది. ఆమె అన్నది, సహోదర బ్రహం, నా హృదయంలోని ఘనమైన కోరిక నా ఇద్దరు బిడ్డల యొక్క రక్షణ. నేనన్నాను, యేసుక్రీస్తు నామములో నేను నీ అబ్బాయిలకు ఇచ్చాను. వారు సడలింతలు పెడుతూ నవ్వుతూ తమాషలాడుచున్న బాలురు. వారు తల్లివడిలో పడిపోయి వారి జీవితాలు దేవునికి అర్పణ చేసుకుని వెంటనే పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఎందుకని? అది సత్యము. ఈ ప్రజలెదుట దేశమంతటా నన్ను చంపుటకు దేవునికి అధికారము కలదు. ఇక్కడ ఉన్నవారు మరియు జెఫర్సన్ వల్ల ఉన్నవారిలో మీలో అనేక మంది ఆమెన్ అని ఘంటానాదము చేయడం నేను విన్నాను. ఎందుకంటే వారు అక్కడే కూర్చుని అది ఆలకిస్తున్నారు. చూశారా? ఎందుకనగా అది సత్యమై ఉన్నది. ఏంటది? అది దేవుడు ఆయన సర్వసత్తాధికారము కల కృపచేతనే అది జరిగినది. దానికి బయట అది జరగదు. అటువంటి క్లిష్ట సమయంలో అట్టి మనిషిని గూర్చి మరియు నాకు పరిచయం ఉన్న వారిని గూర్చి ఆలోచించి ప్రసిద్ధులైన వారిని అనేకులను ప్రతి విధమైన వాటిని దేవుడు దాటిపోయి ఒక పేదరాలు దీనురాలు చివరికి తన పేరునే సంతకము చేయలేని ఆమెకిచ్చుట. ఆమె ఏమి అడిగినదో ఆయనకు తెలుసు. అదెంతో ఘనమైన విషయం. ఎందుకంటే ఆమె యొక్క సహోదరి ఇప్పుడు చనిపోయినది. ఆమె యొక్క తల్లి తండ్రి చనిపోయే వారై ఉన్నారు. డబ్బు నశించిపోతుంది, అయితే ఆమె కుమారుని ఆత్మ నిరంతరము ఉంటున్నది. వారు దాన్ని పట్టుకునే ఘడియ అదే. యేసుక్రీస్తు నామములో నేను నీ కుమారులకు ఇచ్చుచున్నాను అని నేను చెప్పిన వెంటనే వారు వారి యొక్క వడిలో పడిపోయారు. అది సత్యము. ఇక్కడ వాళ్ళు ఎంతమందికి అది తెలుసు? మీకది తెలుసు. చూశారా? అది అక్కడే ఉన్నది. అవును. ఎందుకని? ప్రేరేపణ. నీవు ఉడతలను సృజించగలవని నిన్ను గూర్చి నేను విన్నాను. నీవు పొట్టేలను సృజించగలవని నిన్ను గూర్చి నేను విన్నాను. అయితే నా స్వంత కనులతో నిన్ను నేను చూచుచున్నాను. ప్రత్యక్షత దర్శనము కనిపించదై ఉన్నది. దేవుడు ఏదైనా వాగ్దానం చేస్తే అదే ఆయన చేయునది. గమనించు, నీకు ఒక అవసరముంటే బహుశా యెహోషువలే. అతనికి ఒక అవసరం ఉన్నది. అతడు పరిస్థితులను గురించి ఆలోచించలేదు. అతడు దానిని పలికాడు. అది దేవునికై ఉండెను. సూర్యుడు నిలబడిపోయాడు. మీరు నమ్ముతున్నారా? అలాగే నేను కూడా. అది ఎలాగో జరిగినది, దానిని లెక్క పెట్టవద్దు. అయితే అది జరిగినది. యెహోషువా అది చేశాడు. అతని చేతులు పైకెత్తాడు. అటువంటి క్లిష్ట సమయంలో దేవుని యొద్ద అతనికి హక్కు అంగీకారం కలదు. అదే జరిగిన విషయం. అది సమయానుకూలమైనది. జీవము గల దేవుని యొక్క ఆత్మ దాని యొక్క అవసరతను ఎరిగినది. యెహోషువా అది చెప్పటకు అతని బలవంత పెట్టినది. అదే దేవుడు అబ్రహాము యొక్క అక్కరను ఎరిగి ఉండెను. అదే దేవుడు ఈ యొక్క లేఖనము నిర్ధారణ చేయ అవసరమును నా ఎడల ఎరిగి ఉండెను అనగా ఈ లేఖనము కూడా సత్యమనున్నది. అదే దేవుడు ముందు నిన్నే ఏర్పాటున్న ఆ ఇద్దరు అబ్బాయిల అవసరతను ఎరిగి ఉండెను, చూచి ఉండెను. మరియు ఆ సమయమందు ఆయన దానిని రుజువు పరిచి ఆయన వాక్యం స్థిరపరిచాడు. పరిశుద్ధ మార్కు 14, ఒక స్త్రీ ఆయనెందు విశ్వాసముంచుట మనం చూస్తున్నాము. ఆమెకు ఒక అవసరత ఒకటి ఉన్నది. ఆయన పాదముల కడుగు అవసరత ఒకటి ఉన్నదని ఆయన ఎరిగి ఉండెను. కార్య నిర్వహణ చేయటకు ఆమె మాత్రమే ప్రేరేపించబడెను. ఇప్పుడు ముగించక ముందు జాగ్రత్తగా ఆలకించుడి, క్రియారూపము చేయటకై ఆమె మాత్రమే ప్రేరేపించబడ్డది. ఎందువల్లంటే ఆమె ముందుగానే ఆయన గురించి విన్నది. ఒక వేశ్య అయిన స్త్రీయగు ఆమె యొక్క పాపములు ఆయన క్షమించునని ఆమె విని ఉండెను. చెప్పాడు, మీలో పాపము లేనివాడు ఎవరు? మొదట రాయి వేయుడి. ఆమె ఆయన గుర్చి విన్నది. ఇప్పుడు ఆమె ఆయన చూచినది. ఆయనకు పరిచయం చేయటానికి ఆమె ప్రేరేపించబడినది. అదొకటి మాత్రమే నీవు చేయవలసి ఉన్నది. నీవు పాపివి అని పరిశుద్ధాత్మ నీకు చెప్పునుగాక, నీవు తప్పు చేశావు అని పరిశుద్ధాత్మ నీకు చెప్పునుగాక, వాక్యానుసారముగా నీవు తప్పు అనే లేఖనం వల్లనే పరిశుద్ధాత్మ నీకు రుజువు చేయునుగాక, కారణం దేవుని యొక్క ప్రతి సరళమైన ఒక దారిన అది నిన్ను ఉత్తేజపరుస్తున్నది. దేనికోసమూ అది ప్రక్కదారి తప్పదు. నీవు చేసినట్లయితే నీకది ఎలాంటి మేలు చేయదు. ఎందువల్లంటే పరిశుద్ధాత్మ దానిని నీకు ప్రేరితము చేయగలదు. అయితే ఆత్మ దేవునితో సల్లేనట్లయితే వారమంతా మనమున్నప్పటికీ ఏ విధంగా మేలుండదు. జ్ఞాపకముంచుకో, అబద్ధముగా అభిషేకించబడిన వారు కడవరి దినాల్లో పుట్టుకుని వచ్చేదరు. అబద్ధపు యేసులు కాదు, అబద్ధపు క్రీస్తులు అభిషక్తులు. సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సైతము మోసపు చెదరు. గమనించు, ఆయన కొరకై చేయు పరిచర్య ఆమె కలిగి ఉండెను. ఆయన గురించి ఆమె విన్నది, ఇప్పుడు ఆయన్ను ఆమె కనులారా చూచినది. ఆమె చేయవలసిన పని ఒకటి ఆమె కలిగి ఉన్నది, దాంతో ఆమెకు పని లేదు. కాబట్టి ఎలాగైతేనేమి, పరిచర్య చేయుడు కొరకై ఆమె ముందుకు నెట్టుకుని పోయినది. ఆయన యొక్క పాదములు కడుగుడు కొరకై దేవుడు నీళ్లను తువాలను సిద్ధపరిచాడు. ఆమె జీవితకాలమంతా జీవం గల దేవుని గురించి విన్నది ఆమె. ఇప్పుడు ఆయన్ను ఆమె కనులతో చూచినది, అది ఆయనే అని ఆమె ఎదిగినది, ప్రేరణ ఆయన్ను తాకినది, ఈయనే వర్తమానకుడని చెప్పినది. ఆయనకు ఒక పరిచర్య అవసరమై ఉండెను. ఆయన సేవించుటకు ఆమె యొద్ద ఏమీ లేదు. ఆయన పాదములు మురికిగా ఉండెను. అయితే ఆయనకు ఒక పరిచర్య చేయుటకు ఆమె చాలా త్వరగా ముందుకు వచ్చినది. ఎందుకనగా అది చేయుటకు ఆమె ప్రేరేపించబడెను. ఓ వెనుకబడిపోయిన సంఘ సభ్యుడా, సంఘ శాఖ సంబంధిత పురుషుడా, ఓ స్త్రీ, ఈ రాత్రిలో యేసు యొక్క అవసరత ఏదో నీవు చూచుట్లేదా? ప్రేరేపణ నిన్ను తాకినట్లయితే అది చేయుటకు ఇదే తరుణమై ఉంటున్నది. అయితే ఆయన్ను ఆమె తన కళతో చూచినది. అక్కడున్న ఇతరులు చివరికు ఆయన్ను అభాస్యం చేస్తున్నారు. ఆయన వర్తమానమును వారు నమ్మలేదు. వాస్తవముగా ఆహ్వానించబడినవారు, ఆహ్వానించిన కాపరి సిమోను ఆయన ఎగతాళి చేయుటకై ఆయనను అక్కడికి ఆహ్వానించాడు. ఆయన ప్రవక్త అని వారు నమ్మలేదు. కనుక అతడు ఇది చెప్పుట్లో దయ్యం అది పనిచేసినట్లుగా ఒప్పిస్తుంది. అతడు తనలో తాను అనుకున్నాడు, ఇతరు ప్రవక్త అయినట్లయితే ఆయన పాదముల వద్ద ఉన్నటువంటి స్త్రీ ఏ రకమైందో ఎదిగి ఉండేవాడే అతడు ప్రవక్త అయితే. చూస్తున్నారా, ఆయన ఎవరయ్యున్నది, చివరకు అది కూడా అతనికి బయలుపరచబడలేదు. ఎటువంటి ప్రేరేపణ అతని తాకలేదు. ఎందుకనగా తాకుడుకు అక్కడ ఏదీ లేదు. అయితే ఆమెను అది తాకినది. అతని విమర్శకు అవతల ఆమె కనులు చూచినవి. ఆయనే అయ్యుండేనని ఆమె నమ్మినది. చూస్తున్నారా, ప్రవక్తల యొక్క మాట అదంతా కూడా ప్రవక్తల యొక్క మాటలని, ఆయనలో రుజువు చేయబడినని ఆమె తెలుసుకున్నది. ఆయన భూమి మీద ఉండేనని ఆమె విన్నది. అయితే ఇప్పుడు ఆమె ఆయన చూచినది. ఆమె ఏమి చేసిందో గమనించు. వాక్యము శరీరధారియుటను, మెస్సయాను, ఇమ్మానుయేలును ఆమె చూచినది. ఆమె యొక్క విశ్వాస స్పందనకు ఆమె ద్వారం తెరగా ఆమె జీవిస్తున్న కాలంలో ఆయన ఎవరయ్యున్నది అను ప్రత్యక్షత, అనగా ఆమె వంటి పాపులకు ఆయన దేవుని గొర్రెపిల్లయను ప్రత్యక్షతను ఆమె కలిగి ఉండగా అది ఆమె ఎలాగూ చేయవలను ఎరుగకనే ఆయన అవసరతను తీర్చుటకు ఆమె వెళ్లియుండెను. ఆ విధముగానే ఒక నిజమైన స్వస్థత వచ్చును. ఆయన నీ అతిక్రమ నిమిత్తం గాయపరచబడెను, నీ దోషముల నిమిత్తం మొత్తబడెను, ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలిగినది అని అది నీకు బయలుపరచబడెను. ఆయన యొక్క సన్నిధి చూచుటకు అది నీకు ప్రేరేపించబడినప్పుడు పరిశుద్ధ మార్కు 11 లేదు పరిశుద్ధ లూకా 17:30 సదమ దినములలో ఆయన చేసినట్లుగా కడవరి దినాల్లో ఆయన తన జనుల మధ్య తనకు తాను మానవ శరీరముతో ఆయన బయలుపరచుకోబోతున్నాడు. నీవది చూస్తే ఒకటి నిన్ను తాకుతుంది. వైద్యుడు నీకు చెప్పవచ్చు కొరుకు పుండు క్యాన్సర్ ఇంకా ఉన్నదని చెప్పవచ్చును. వ్యాధిగ్రస్తు నీతో చెప్పవచ్చును, నాకు తెలియదు, నేను ఇలాగూ నడుస్తానో నాకు తెలియదు, అయితే ఇలాగైనా నేను నడవబోతున్నాను. అదా ఇలాగూ జరగబోతుందో మనకు తెలియదు. ఆయనకు పరిచయం చేటుకు ఆమె ముందుకు వెళ్లిపోయినది. ఎందుకంటే ప్రేరేపణ ఆమెను తాకినది. అది ఆ ఘడియని ఆయనే వర్తమానికుడని, స్వస్థపరచబోతున్న మెస్సయ్య ఆయనే అని అది ఆమె నమ్మినది. ఆయనకు చేయవలసిన ఒక పరిచర్య ఆయనకు అవసరమై ఉండేది. ఆమె అది చేయగలదని, ఆమెకు ఏవి చూయించుకునని ఆమె ముందుకు వచ్చినది. ప్రేరేపణ చేతనే ఆమె ముందుకు కొనసాగినది. గమనించు, దేవుడు ఆమె యొక్క కండ్లలోని కన్నీటి గ్రంథుల ఊటలను పగలగొట్టాడు. అవే చెవులు ఆయన గుర్చి విన్నవి, అది చూచిన కన్నులు ఆనందముతో పగిలిపోయినవి. ఆ తర్వాత దేవుడు అనుగురించిన ఆ పొడవాటి వెంట్రుకలు వాటి మీద నుండి కన్నీళ్ల క్రిందకు కారుతున్నవి. ఆమె తువాళ్లు, ఆమె వెంట్రుకలు దేవుడు ఆమె కన్నీళ్లకై కడుగుటకు సిద్ధపరిచాడు. ఆయనకు అక్కరి కొరకు ఆయనకు అక్కర్ల కొరకు ఆమె పరిచర్య చేసింది. జీవము గల దేవుని అక్కర్ల కొరకు ఆమె ఆయన గురించి విన్నది. అయితే ఇప్పుడు ఆయన చూచినది, ఆయనకి ఒక పరిచర్య చేయగలిగినది. ఓ పాపి, ఇప్పుడున్న అవస్థలు నీవు చూస్తూ ఆ విధముగా నీవెందుకు చేయకూడదు? నీ యొక్క పరిచర్య నీవే ఆయన యొక్క అవస్థగా ఆయన కూర్చుండగా బైబిల్ గ్రంథంలో ఎవరిని గురించి నీవు ఒక్కప్పుడు విన్నావు, ఇప్పుడు ఆయనను నీవు చూశావు. గడిచిన రాత్రి ఆయన ఇక్కడికి వచ్చి ఆయన ఏమి చేస్తున్నాడో ఆయన మనం చూశాము. కుటుంబ తర్వాత కుటుంబంలో మనము ఆయన చూశాము. కొన్నిసార్లు ఆయన చప్పగా చల్లగా కూర్చుండి, అవునా, అది లేఖనం చెప్తున్నదే, అది జరగటం నేను చూశాను, అవును అని చెప్పాము. మనకెటువంటి ఆసక్తి లేదు. అది ఇప్పుడే మనల్ని తాకినట్లయితే అగుపించలేదు. అక్కడ ఒకటి ఉన్నట్లుగా అగ్గుపించట్లేదే. అగ్గిపెట్టి తీసుకుని దాన్ని పుల్లను గీ అగ్గి పుల్ల చివర శిఖరాన గంధకం లేకుంటే అది మండదు. నీవు గీస్తా ఉండు గీ అక్కడున్న గంధక పైన ఒక రసాయనిక ప్రక్రియ జరగకపోతే అది ముట్టుకోదు, అక్కడ కాంతి రాదు. అయితే ఆ యొక్క రసాయనము గంధకము లోహమునకు ఎదురుగా తాకితే అది తాకినప్పుడు అది ఇంకా అక్కడే ఉన్నది, అది మండుతుంది. ఏ కడవరదిరపు వర్తమానం యొక్క నిజమైన అసలైన లేఖనం యొక్క గురుతలు యేసుక్రీస్తు ఆయన జీవితంలో ఏమి చేస్తున్నాడో అని నీవు విన్నది, ఆయన సన్నిధి నీవు చూస్తావు. ఆయన నిన్న నేడు యుగ యుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు అనే లేఖనంపై చెప్పున్నది నీవు చూస్తావు. సదమ స్థితికి కొంచెం ముందుగా దేవుని కోపము మండుచుండెను. చూస్తున్నారా, యేసు ఆయన ప్రజల మధ్యకు మానవ శరీర రూపం తిరిగి వచ్చుట, ఆయన చేసిన అదే పని చేయుట, ఆహా, మహిమకు మన ఆత్మలను అది తప్పక తాకవలసి ఉంటున్నది. అది మనకొకటి చేయవలసి ఉన్నది. ఎందువలన? దానిపైన అది దిగుతుంది. ఏ విధముగా స్త్రీ ఆయన వస్త్రపు చెంగున ముట్టినది, ఆయన చేసినది మీరు బైబిల్ గ్రంథంలో వినియున్నారు. ఆయన వెనుకకు తిరిగి ఆమె యొక్క బలహీనత ఏదో ఆయన చెప్పాడు. ఆమె యొక్క విశ్వాసము ఆమెను స్వస్థపరచెను అని ఆయన చెప్పాడు. కొద్దిగా కొంచెం ముందుగా లోకము కాల్చి వేయబడక ముందు అదే విషయాన్ని ఆయన తిరిగి చేస్తానని వాగ్దానం చేశాడు. లోకము సుధమ స్థితిలో ఉంటున్నది. క్రొత్త నిబంధన ప్రవక్త, దేవుని యొక్క ప్రవక్త, ప్రవక్తలకు ప్రవక్త, ప్రవక్తలందరికీ దేవుడు శరీరీతిగా దైవత్వం సంపూర్తిగా నివసించిన ఆయన, ఆదికాండం యొక్క దేవుడు, సృష్టికర్త, శరీరములో ప్రత్యక్షమాయను. హల్లెలూయా, అది ఆయన యొక్క వాక్యము, అది జరుగును అని ఆయనే చెప్పాడు. మనము సదమ స్థితిని చుచుచున్నాము, లోకము అతి స్థితిలో ఉండుట మనము చుచుచున్నాము. ఇప్పుడు ఆయన దిగి వచ్చి ఆయన ఏమి చేస్తానని చెప్పెనో అదే చేయుట మనము చూస్తున్నాము. ఆయన గురించి మనము వింటిమే, ఇప్పుడు ఆయన్ను చుచుచున్నాము. నా చెవులతో నిన్ను గురించి వింటిని, ఇప్పుడు నిన్ను కన్నులారా చుచుచున్నాను. ఆమేన్. నా స్వంత కనులతో నిన్ను చూచుచున్నాను. ఎటువంటి గంభీరమైన గడియ ఇది కావలసి ఉన్నది, ఎటువంటి సమయము అది అవుతున్నది. ఆయన వాక్యం యొక్క నిర్ధారణ, వాక్యము నిర్ధారణ అయిన ఎల్లప్పుడు అది దేవుడు ఆయన వాక్యములో గుండా మాట్లాడుచున్నాడు. నీకు కనబడినట్లుగా ఆయనకు ఆయన కాన్పించుకునుట. ఇక్కడ ఒక చిన్న వీధి విషయం ఒకటి. యేసు ఎదుట ఆమె బలిపీఠం యొద్ద ఆమె పడిపోయినది. ఆయన పాదములు ఆమె తన కన్నీళ్లతో కడిగినది, ఆమె తన తల వెంట్రుకలతో తుడిచినది. దేవుడు ఘనపరిచాడు. ఎక్కడైతే ఈ సువార్త ప్రకటించబడునో అక్కడ ఈమె జ్ఞాపకార్థంగా ఇది ప్రకటించబడుతుంది అని ఆయన చెప్పాడు. ఎందుకని? చూడు, ఆమె ఎంత మురికిగా ఉన్నదో. అయితే ఒకటి ఆమెను తాకినది. ఏదైనా తోట నుండి ఉన్నటువంటి ఈ వాగ్దాన వాక్యమును ఆమె చూచినది. స్త్రీ యొక్క సంతానము సర్పము యొక్క తలను తల మీద కొట్టును అనేది ఆమె చూచినది. కన్య ద్వారా జన్మించిన మెస్సయ్యను ఆమె చూచినది. ఆయన కన్య వలన జన్మించును అని ఆమె విన్నది. అయితే ఆ మనుష్యుడు భూమి మీద ఉన్నాడని ఆమె వారు విన్నారు. ఒక యవ్వన రబ్బీని గుర్చి, రోగులు స్వస్థపరిచిన ఒక ప్రవక్తయున్నాడని ఆమె విన్నది, ఆమె నమ్మినది. ఇక్కడ ఆమె వీధిలోనికి వచ్చి చుట్టూ తిరుగుతూ చుట్టూ చూస్తున్నది. ఆమె అక్కడ చూచినది, ఆ గొప్ప ఉత్సవం జరుగుతుండట ఆమె చూచినది. ఆమె కంచె దాటి వచ్చినది, తొంగి చూచినది. ఆయన అక్కడే ఉన్నాడు, ఆయన అక్కడే ఉన్నాడు, అది ఆయనే అని ఒకటి చెప్పినది. చూస్తున్నారా, ఆమె ప్రేరేపితురాలవుట అది చాలు. ఏం జరిగిందో చూశారా? దేవుని యొక్క వాక్యము శరీరధారి అవుట ఆమె చూచినది. ఆమె చెవులతో ఆమె విన్నది, ఇప్పుడు ఆమె కన్నులతో చూచున్నది. కడవరి దినమున సంఘపు స్థితి యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరికి తెలుసు. సంఘము దాని యొక్క ప్రస్తుత స్థితి, దేవుని యొక్క వాగ్దానాలను, దేవుని యొక్క ఘనమైన ఆజ్ఞను ఎన్నడూ నిర్వర్తించలేదు. ఎన్నడూ పెళ్లి కుమార్తెను బయటకు పిలవలేదు. ఏది చేస్తుంది, ఎంతకొస్తా నేను చెప్పకూడదు. మిగతా వాటిలో ఏది కూడా అదే గోధుమ మీద తొక్కయ్యున్నది. అది బయటికి వచ్చి గోధుమ వలె ఖచ్చితంగా కనిపించును. అయితే అందులో ఇలాంటి గోధుమ లేదు, అది తెరువు. అయితే దానిలో నుండి గింజ వచ్చును. వారు నిర్మాణాత్మకం చేశారు, వారికి వారే చంపుకున్నారు, అక్కడే వారు చచ్చిపోయారు, వారు కాడలు. అయితే గోధుమ అక్కడి నుండే రావలసి ఉన్నది. ఇప్పుడది పెళ్లి కుమార్తె రూపమునకు వచ్చుటకు ప్రారంభమైనది. అంధయుగములో అనగా అంధకార యుగములో భూమిలో పడిన గోధుమ గింజ అది చావలసి ఉన్నది. ఆ విమర్శకుడు అన్నాడు, ఎర్ర సముద్రాన్ని పాయలిక చేయగలిగిన కనికరముల దేవుడు దీనులైన క్రైస్తవులు సింహముల చేత భక్షించటం, భక్షించబట్టం, కాల్చివేయబట్టం మొదలగును జరిగగా ఎందుకని అలాగ నిలబడ్డాడు అన్నను గుచ్చి ఆయన నవ్వుచున్నట్లుగా కూర్చొనియున్నాడు అని అన్నాడు. బలహీనుడైన అజ్ఞాని గోధుమ గింజ భూమిలో పడితేనే అని అతనికి తెలియదు. ఏ విధమైన ఏదైనా గోధుమ గింజ భూమిలోకి వెళ్లిపోయి పాతిపెట్టబడవలను ఆ విధముగానే ఆ అంధకార యుగముల గుండా అది చావలసి ఉన్నది. లూథర్ యొక్క ఆ రెండు రెమ్మలను తొడిమ మొదట సంస్కరించుటలో పుట్టించుటకు దూరాన పుప్పుడిని అనగా తొడిమను అనగా గంభీరమైన మిషనరీ యుగమును పుట్టించుటకు వెస్లీ వారిలో అది రావలసి ఉన్నది. సాధ్యమైతే ఏర్పరచుకున్న వారిని మోసం చేయుటకు వరములు తిరిగి పొందుకుంటుకై పెంతికోస్తులో అది రావలసి ఉండెను. గోధుమ గింజవలే కనిపించుట అదే తెరచి చూడు, అక్కడ గోధుమ ఉండనే ఉండదు, అది కేవలం తొక్క మాత్రమే. అయితే అక్కడ వెనుక తరువాత ఏకత్వపు సంస్థానమును నిర్మించుటకు మొదలు పెట్టారు. త్రిత్వము సంస్థాపకము, ద్విత్వము సంస్థాపకము, దేవుని సంఘము సంస్థాపకము, అందరూ నిర్మాత్మకు చేశారు. ఖచ్చితంగా మరణం. ఇప్పుడు ఏమి జరిగినది? అయితే అది గోధుమకు ఆశ్రయస్థానమైపోయినది. అన్ని సమయాల్లో అది ఎదుగుతూనే ఉన్నది. ఇప్పుడు అది విడదీయబడుతుంది, లాగుతుంది. గోధుమ కాన్పెచ్చుకు మొదలు పెట్టినది. ఇది పెంతికొస్తు కాలము కాదు, ఇది కడవరి దినపు కాలము, ఇది పెళ్లి కుమార్తె కాలము, ఇది సాయంత్రపు వెలుగు. ఇది మలాకీ 4 నెరవేర్చబడినది. దేవుని యొక్క పద్ధతిని అనుసరించుటకై ఇది లూకా 17:30 నెరవేర్చబడుతున్నది. ఇది ఇర్మియా మిగతా వారందరూ ఈ దినములు గుర్చి ఏవేళు మాట్లాడి ఉండెను. ఇది ఆ యొక్క దినము. నేను వింటిని ప్రభువా, అది వచ్చునని నేను వింటిని. ఇప్పుడు నా కన్నులతో అది చుట్టుచున్నాను. ఎంతమంది అనుకరణ చేయు అబద్ధికులు లేచినప్పటికీ మోషే చేసినట్లుగా ఆ యొక్క ఎన్నే ఎంబ్రేలు ప్రతి ఒక్కటి చేయుటకు వారి తమాషాలతో చేర్చినప్పటికీ అతనిని కాని అహరోనును కాని వారు తొనికింపచేయలేకపోయారు. యోబు వలె వారు ఎరిగిందిరి, వారి యొక్క ప్రేరేపణ ఎవరు ఇచ్చినది వారు ఎరిగిరి, అది యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని వారు ఎరిగిందిరి. వారిని గురించి పలికిన అదే బైబిల్ గ్రంథం చెప్తుంది, అనుకరణ చేయువారు కడవరి దినములలో వచ్చెదరు అని. ఆ మత సంబంధమైన సంస్థాపకులు ఒకటి మొదలైతే ఎవరు ప్రారంభించిది మొట్టమొదట? మోషేనా లేక వారా? వారు మొదట ప్రారంభించినట్టయితే మోషేది తమాషా అవుతుంది. ఆయనకు లేఖనాన్ని బట్టి సత్యమని దేవుడు రుజువు పలికిన నిజమైన దేవుని విషయం నుండి నీ మనస్సును దూరపరిచే అన్ని రకాలైన వివేచనలు తదితరమైనవి మనకున్నవి. దానిని గురించి మన చెవులతో మనం విన్నాము, ఇప్పుడు దానిని మన కన్నులతో మనము చూస్తున్నాము. ఆమేన్. మీరు దాన్ని నమ్ముతున్నారా? మన హృదయాలన్నిటితో ప్రేరేపణ. ఆ దినమున మనిషి కుమారుడు బయలుపరచబడు దినమున ఒక మనిషి కుమారుడు యేసుక్రీస్తు ఆయన ప్రజల మధ్య బయలుపరచబడును. అక్కడ అబ్రహాము అతని వారి మధ్య ఒక మనుష్యుడు, ఒక సాధారణంగా కనిపించు మనిషినిగా, అతని వస్త్రాలు దుమ్ముతున్న వాడిగా అబ్రహాం ఎదురు నడిచాడు. ఆయన గుడార వైపునకు తన వీపు నుంచి నీ భార్యన శారా ఎక్కడా అని ఆయన అడిగాడు. SARRA కాదు, SARAH, ABRAHAM, ABRAM కాదు. అతని పేరును పిలిచాను. ఆమె ఎక్కడా అని అడిగాడు. ఆమె నీ వెనుక గుడారములో ఉన్నదన్నాడు. జ్యూమిక కాల ప్రకారంగా నేను నిన్ను దర్శించబోతున్నాను. ఆమె చొక్కాలుండి ఆమె నవ్వినది. ఆమె ఎందుకు నవ్వాలి అని అన్నాడు. ఆయన వాగ్దానం చేశాడు. ఆ ప్రజలు వాగ్దాన కుమారుని కొరకై ఎదురు చూస్తున్నారు. ఈ యొక్క సంఘర్షకలలో ఎంతమంది వివిధముగా ప్రజలు నటించినా నాకు అవసరం. క్రీస్తు కొరకు వారు ఎదురు చూస్తున్నారంటారు. వారు కాదని వారి క్రియలు రుజువు చేస్తున్నవి. అవును, నీ మాట కంటే నీ క్రియలు ఎక్కువగా ఉన్నవి. సంఘశాఖల సభ్యులుగా చేటి వారందరూ ఆలోచించేస్తున్నారు. అయితే కొందరున్నారు ప్రభు రాకకై ఎదురు చూచువారు. అక్కడ ఒక్కరు, ఇక్కడ ఒక్కరు ఉన్నారు. వారు కనిపెడుతూ ఉన్నారు. ఎవరు గ్రహించగలుగుతారో వారికి మాత్రమే ఆయన ఆయన్ను బయలుపరచుకున్నాను. కేవలం ఏర్పరచుకున్న వారు మాత్రమే ఆయన ఎవరైంది గ్రహించగలుగుతారు. ఆలోచించే భూమి మీద యూదులు బహుశా 30 లక్షల మంది ఉండి ఉండవచ్చును. ఆయన వచ్చి వెళ్లిపోయినప్పటికీ ఆయన ఎరిగిన వారు వారిలో మూడవ భాగమైనా లేరు. గమనించారా? అయితే ఎవరైతే ఆయన కొరకు కనిపెడుతూ ఉన్నారో అలాంటి వారికి ఆయన బయలుపరచుకున్నాడు. బాప్తిస్మిచ్చి యోహాను, యోహాను చేత పిలువబడిన అపోస్తలులు మొదలైన వారు, మరియు ఆలయంలో ఉండిన అంధురాలైన అన్న, యాజకుడైన సిమియోను, అతడు క్రీస్తును చూడబోతున్నాడని పరిశుద్ధాత్మ వలన అతనికి బయలుపరచబడెను, ఆ గొప్పవారైన మత నాయకులు, వేదాంత పండితులు మొదలైన వారు అలాగే గుడ్డివారై ఉండిపోయారు. అక్కడ విత్తనం ముందుగా ఉండినట్లయితేనే వర్షం ఆ విత్తనాన్ని లేపగలదు. మొదటిగా నీ తండ్రిలోనూ బీజముగా ఉండినట్లుగా నిన్ను గూర్చి అతనికి తెలియదు. ఆయనను అప్పటి నుండి నీవు నీ తండ్రి లోపల ఉన్నావు. అయితే నీ తల్లి యొక్క గర్భము ద్వారా అతని యొక్క రూపములో నీవు తయారైతేవి. తరువాత అతడు నీతో సంభాషించగలిగను. దేవుడు, మహోన్నతుడైన దేవుడు, నీకు నిత్య జీవమున్నట్లయితే నిత్య జీవము యొక్క బీజము ఆదిలో దేవునిలో ఉండెను. నీవు అక్కడ ఉంటివి. నీ యొక్క పేరు మొదలైనవి ఆయన ఆలోచనలో నీవుంటివి. ఆయన యొక్క భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి ఇది చూచుటకు నిన్ను నియమించెను. నీవు నియమించబడకపోతే అది నీవెన్నడూ చూడవు. అయితే జ్ఞాపకముంచుకో, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో సమయం ఇక్కడ ఉన్నది. నీవాయన నమ్మవా? మీ జీవితాలు ఆయనకు ఇవ్వరా? నేను నిలుపు చేయవలసి ఉన్నది. ఇది 9 దాటినది. మనం తల్లవంచుకుందాము. ప్రభువా, నిన్ను గూర్చి నేను విన్నాను. ఇప్పుడు నిన్ను నేను చూచుచున్నాను. ప్రభుని యేసు, ఈ ప్రజలు నీకై కనిపెడుతుండగా వీరిని ఆశీర్వదించుము. మిమ్ము నేను ఒక ప్రశ్న అడగబోతున్నాను. పరిశుద్ధాత్మ మీ మనస్సును పరిశోధించి, మీ ఆత్మను శోధించి, మీరు నిజంగా నమ్మిన్నారో లేదో అని మిమ్ము పరీక్షించాలని నేను కోరుకుంటున్నాను. ఆయనది చేయునని నేను నమ్ముతున్నాను. అక్కడ కొద్దిగా అయినా అనుమానం ఉన్నట్లయితే, మీరు కనుగొన్నట్లయితే, మీరు మీ చేయి పైకెత్తగలరా? ప్రభుని యేసు, నిన్ను నేను చూడని, నిన్ను గూర్చి నేను విన్నాను. అయితే నిజంగా ఏనాడు నిన్ను చూడలేదు. నన్ను నిన్ను చూడని నేను నమ్ముతాను. మంచిది, అదెంతో మంచిది. ఇక్కడ ఆయన రక్షకుడుగా ఎరుగని వారు ఎవరైనా ఉన్నారా? మీ చేయి పైకెత్తండి. నేను పాపిని, ప్రభుని యేసు, నిన్ను చుట్టానికి నీవు నాకు అనుమతించినట్టయితే వారు మాట్లాడుతున్న వాక్యమును రుజువు చేయి అని చెప్పు. ఏ విధంగా ఏబు నిన్ను చూచెను నేను తెలుసుకున్నాను, అబ్రహాము నిన్ను చూచెను నేను ఎరిగి ఉన్నాను, మిగతా వారందరూ నిన్ను ఎలాగూ చూడగలిగారో నేను తెలుసుకున్నాను. ఎందుకనగా అది నీ యొక్క వాగ్దాన వాక్యము నెరవేర్పై ఉండెను. అన్ని రకములైన విషయాలు నేను విన్నాను. మోసాలు తదితరమైనవి. అయితే కడవర దినపు వర్తమానము, అది 1933 నది యొద్ద దూత వలన పలుకుబడిందని నేను గ్రహించితిని. స్వస్థత కూడములు జరుగుట నేను విన్నాను. అది జరిగినప్పుడు అది అదే పాతదైన సంఘశాఖ బండిగాను గుంటలో నిలబడినట అది నేను చూశాను. అది అందుకొరకు పంపబడలేదు. అది అందులో ఎన్నడూ నిలబడిపోలేదు. మోషే వచ్చి ఐగుప్తు నదిలో నుండి పయనించి వెళ్ళటకు నోహు వలె మనము ఓడను కట్టుదము అని చెప్తే ఏమవుతుంది? ఓ కాదు, చూశారా? లేదు. దేవుని యొద్ద నుండి వచ్చిన వర్తమానము అతనికున్నది. అతడు రుజువు చేయబడవలసిన వాడై ఉంటున్నాడు. ఆ ప్రవక్త రంగంపైకి వచ్చాడు. అక్కడున్న ఇస్రాయేలుకు రుజువు పరచబడవలసి ఉండెను. 400 సంవత్సరాలకు వారికి ప్రవక్త లేడు. ఇక్కడ ప్రవక్త రంగంపైకి వచ్చాడు. ఒకటి జరగబోతుందని వారు ఎరగవలసి ఉన్నారు. తిరిగి ఇస్రాయేలుకు 400 సంవత్సరాలు ప్రవక్త లేడు. మరి ఇక్కడ యేసు రంగంపైకి వచ్చాడు. బావి దగ్గర స్త్రీ అన్నది, అయ్యా, నీవు ప్రవక్తవని నేను అనుకుంటున్నాను. 400 సంవత్సరకాలం నుండి మాకు ఒక్క ప్రవక్త లేడు. ఎందుకంటే ఆమె హృదయంలో ఉన్నదేదో ఆయన ఎరిగి ఉన్నాడు. అవునా? దిద్దుబాటు కర్తల ద్వారా ఒక సంఘకాలమున్నదని మాకు వాగ్దానమున్నది. మనము వాటిని కలిగి ఉన్నాము. అయితే మలాకి 4 ఆయన వాగ్దానమిచ్చాడు. ఆయన యొక్క వాగ్దానమును ఆయన కాపాడుతున్నాడని ఏమి జరుగుతుందనగా, పిల్లల హృదయము తండ్రుల వైపునకు త్రిప్పుట, తిరిగి అపోస్తుల తండ్రుల విశ్వాస వైపునకు తిరిగి త్రిప్పుట. అదే కారణము కొరకు సంఘము సంఘశాఖలు మూఢ నమ్మకాలలో ఎంతో ముక్కలైపోయినది. అది చచ్చిపోయినంతగా ఎంతగానో వీరికి ముక్కలైపోయినది. అది మోయు సాధనమై ఉండెను. ఆ తర్వాత ఆయన వాగ్దానం చేశాడు, ఏడవ దూత వర్తమానము గడిలో ఏడు ముద్రలు విప్పబడును అని, మరియు దేవుని యొక్క మర్మములు తెలియచేయబడును అని. ప్రకటన 10 ఏడవ దూత అతని వర్తమానము పలుకు దినములలో ఊదు దినములలో స్వస్థత కూటము కాదు స్వస్థత కూడికను అనుసరించు వర్తమానము. యేసు ఆయన రోగులను స్వస్థపరిచిన కాలము. యేసు గొప్ప వ్యక్తి అయితే నేను తండ్రియు ఏకమై ఉన్నాము అని ఆయన చెప్పినప్పుడు అది తప్పు. 1 అతనికి జరుగు వరకు ఏబు గొప్ప వ్యక్తి. గమనించరా, ఎల్లప్పుడూ అది అలాగే ఉంటుంది. నమ్ము, ఆయన మీరు అంగీకరిస్తారా? ఇప్పుడు మీరు చెయ్యెత్తి, నేను ఆయనను నమ్ముతున్నాను, నేను ఆయనను అంగీకరించి కోరుతున్నాను అని చెప్పు. దేవుడి మిమ్మల్ని దీవించును కాక, దేవుడి మిమ్మల్ని దీవించును కాక. అదెంతో బాగుంది. ఇప్పుడు సరిగా కూర్చొని ఒక క్షణం ప్రార్థించండి. ప్రేమైన దేవా, ఈ గంభీరమైన క్షణంలో ఇది ఒక దిన నిజంగా ఉరువు వంటి శబ్దముగా ఉండునట్లుగా అది ఉండబోతున్నది. దేవుని కుమారుడు ఆర్భాటముతో ఆకాశం దిగవచ్చును, ప్రధాన దూత శబ్దముతోను దేవుని బురతోను ఆయన దిగవచ్చును. క్రీస్తునందు మృతులు లేతురు. తండ్రి, మేము చెప్పు ప్రతి ఒక్క మాటకు, మేమిచ్చు ప్రతి ఒక్క మాటకు మేము జవాబు చెప్పవలసిన వారమై ఉంటున్నామని మాలో ప్రతి ఒక్కరికి తెలుసు. అది మేము ఎరిగి ఉన్నాము. చివరికి మా హృదయాలలో ఉన్న తలంపులు కూడా. అందుకై మేము జవాబు చెప్పవలసి ఉన్నది. దేవా, యేసు నామములో నేను నీకు ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడున్న ప్రతి వారి యొక్క హృదయము కడుగుమని, నా హృదయమును కడుగుము, ఈ ప్రజల హృదయమును కడుగుము. ప్రభువా, సర్వశక్తి మధురైన దేవుని మహిమ మేము చూచులాగున ఈ రాత్రి మా యొక్క ఆత్మ కనులు తెరవబడి మేము సంశుద్ధపడదం కాక. మేము ఆయన గుర్చి వింటిమి. ఓ తండ్రిన దేవా, మేము ఆయనను చూచులాగున అనుమతించమని నీకు ప్రార్థన చేస్తున్నాము. తండ్రి, అనుగ్రహం చూపుము. ఈ ఆశీర్వాదాలు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో నేను ప్రార్థిస్తున్నాను. ఆమేన్. మీ హృదయంలో జ్ఞాపకముంచుకోండి, మీరెక్కడైతే కూర్చున్నారో మీ హృదయంలో ఒక చిన్న బలిపీఠముగా చేసుకోండి. మీ హృదయమును ఇలాగూ చెప్పండి, ప్రభుని యేసు, ఇప్పుడు నా హృదయములోకి రమ్ము. నేను పట్టుకోగల ఒకటి నాకు దయచేయము, నీ నిత్యమైన వర్తమానము. అది నాతో చెప్పిన ఆ ప్రేరేపణ నన్ను అనుభవింపనిమ్ము. ప్రజలకు చేయు ఒప్పుకోలు ఎంతటి గొప్పది, చేయునటువంటి కార్యము ఎంత గొప్పది. ఇప్పుడు ప్రభువు దేవుని నేను అడగబోతున్నాను, ఎంతమంది మీరు టేపులు తీసుకున్నారు? అయ్యలారా, అదే సమయము. అది మీరు విన్నారా? అది జరగక ముందు ఒక సంవత్సర క్రితము ఆ పత్రిక మొదలైనవి మేము చూయించాము. విజ్ఞాన శాస్త్రము దానిపైన ముద్రవేసినది. ఆ తెల్లని పాగా ధరించిన వారిగా మీరు చూచినట్లుగా ప్రభుని యేసు అక్కడ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ప్రకటన 1 దానియేలు చూచినట్లు ఆకాశమునకు భూమికి సర్వాధిపత్యము గల న్యాయాధిపతి. నేరుగా అక్కడే విజ్ఞాన శాస్త్రము దాన్ని చూడలేరు. అక్కడ అరిజోనా విశ్వవిద్యాలయం నుండి మెక్సికో వరకు నక్షత్ర పరిశోధనశాలలో గత 2 సంవత్సరం నుండి వారు పరిశోధిస్తున్నారు. అక్కడ మీకు చెప్పబడినది ముందుగా అది జరుగుతుందని. అలస్కా యొక్క భూకంపం గురించి ఏంటి? హాలీవుడ్ సముద్రంలోకి పడిపోవటం గమనించు. అది అవునో కాదో అది గమనించి కనిపెట్టు. ఇంతవరకు నాకు ఆయన ఏ తప్పుడిది చెప్పలేదు, దాన్ని అది చేస్తుంది. అవును, చరిత్ర యొక్క ముగింపు ఘడియల్లో మనము నివసించట్లేదు అని గమనించి కనిపెట్టు. ఏ ఘడియలో ఆయన వస్తాడో ఈ మనిషికి తెలియదు. అయితే ఒకటైతే నాకు తెలుసు, నేను నమ్ముతున్నాను. నా యొక్క ప్రస్తుత పరిస్థితిలో నేను నా యొక్క మంచి మనసుతో ఉండినట్లయితే, మరియు నేను క్రైస్తవును కాకపోయినట్లయితే, నేను నిజమైన బైబిల్ క్రైస్తవునిగా నేను నిజంగా ఉండాలని ఆశపడతాను. సంఘశకవాణిగా కాదు. నీవు కేకలు పెట్టావు గనక దానిపై నీవు ఆధారపడవద్దు. దాన్ని మనం ఈ ఉదయం విన్నాము. దేవుని యొక్క వాక్యము ద్వారా రుజువు చేయబడినది. అదే దేవుని చిత్తమునకు ఎప్పుడూ దూరంగా ఉన్నది. ఏ ఒక్క విషయము చేయదు. మరణము మరణమునకు కారణమవుటకు తప్ప. కాడలో ఉండవద్దు, జీవములో ఉండు. అవును, దేవుని యందు విశ్వాసముంచుము. ఈ వాగ్దానం చేసిన దేవుని మీరు నమ్ముతున్నారా? ఆది కాండము పుస్తకంలో అబ్రహామును కగ్గుపించి ఆ అద్భుతములు చేసిన దేవుని మీరు నమ్ముతున్నారా? అదే దేవుడు శరీరధారి అయిన కన్యక పుట్టి శరీరము తాల్చెను. ఒకవేళ అది థియోఫెనీ, దైవ సంబంధమైనది. తరువాత మానవ శరీరముతో వచ్చినప్పుడు అదే మనిష్యుడు, అదే విషయాలు చేయుట, నిర్వహణ చేయుట. మలాకి 4 ప్రకారముగా ఆయన వాగ్దానం చేసినట్లుగా ఆయన మాట్లాడు సాధనముగా దేవుడు ఒక వ్యక్తిని తీసుకుని ఆయన అక్కడ చేయునని చెప్పినా అదే ఆయన నిర్వర్తించగలడని మీరు నమ్మట్లేదా? మీరది నమ్ముతున్నారా? ఆయనది చేయునని నేను కూడా నమ్ముతున్నాను. ఆయన వస్త్రమును ముట్టగల విశ్వాసం నీకు కలదని, వస్త్రమును తాకగలిగిన ఆయన యొక్క విశ్వాసము నీకు కలదని నీవు నమ్ముతున్నావా? ప్రస్తుతము ఒకటి నీతో ఇప్పుడే మాట్లాడుతున్నదని, ఆయన వస్త్రము ముట్టగల విశ్వాసము నీకు కలదని ఒకటి నీకు చెప్పుచున్నదని నీవు నమ్ముతున్నావా? నీవది చేయగలవని నీవు నమ్ముతున్నావా? అలాగైతే నీవు చేరుకుని నీ విశ్వాసంతో ముట్టు. ఉద్రేకితముతో కాదు, ఖచ్చితమైన నిర్మలమగు నిష్కలంకమైన విశ్వాసంతో ముట్టు. ఇలాగు చెప్పు, ప్రభువా, నేను నమ్ముతున్నాను, నా నిర్హృదయంతో నేను నమ్ముతున్నాను, నీవు నన్ను ముట్టాలని ఆశిస్తున్నాను, ఎందుకనక నీవది చేసావని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు నా స్వంత కనులతో నేను చూడగోరుచున్నాను. నేను నిన్ను ముట్టలేను. ముట్టుట అనున్నది అది దేవుడు చేయవలసి ఉన్నది. ఆయన అది చేయునని మీరు నమ్ముతున్నారా? ఇక్కడ నా ఎడం వైపు నుండి నేరుగా వెనుకకు చూస్తున్నాను. ఒక విధంగా దారినట్లు అది అగుపిస్తుంది. నేను చెప్పినట్లు ఆ వైపు బాగుంది, లాగుతుంది. ఆ విధంగా అది నేను నడిపించబడిన వాడినై ఉండి ఇప్పుడు అది అద్భుత రీతిలో వస్తుంది. అది అక్కడ ఒక స్త్రీ తన భర్తతో కూర్చుని ఉన్నది. ఆమె ఇక్కడికి సంబంధించింది కాదు, ఆమె డల్లాస్ లోని టెక్సాస్ కు సంబంధించినది. ఆమె బాధపడుతుంది, ఇంకా ఆమె యొక్క భర్త బాధపడుతున్నాడు. ఒక రోగంతో ఆమె బాధపడుతుంది. ఆమెకు శస్త్రచికిత్స జరిగినది, అవునది నిజం. ఆమె యొక్క భర్త ఒక విధమైన వీపు నొప్పితో బాధపడుతున్నాడు. మిస్టర్ మిస్సెస్ కోబర్ట్ టెక్సాస్ నుండి వచ్చారు, డల్లాస్ టెక్సాస్. అది అలాగైతే మీ చేయి పైకెత్తండి, నేను మీకు పరాయి వాడిను, అది నిజమేనా? అది తెలుసుకుంటూ లోకములో వేరే మార్గం లేదు నాకు, అదేంటి అన్నది. చెవి ద్వారా నిన్ను గూర్చి నేను వింటిని, ఇప్పుడు నిన్ను నేను చూచుచున్నాను. దాని భావమేదో తెలుసా? ఆ దంపతులను అడుగు, నా బ్రతుకులో నేనెన్నడూ వారిని చూడలేదు. నిన్ను గూర్చి నా చెవితో వింటిని, ఇప్పుడు నేను నా కన్నుతో చూచుచున్నాను. నీవు నమ్మగలిగితే నీ అవసరతను దేవుడు సరఫరా చేయగలడు. తన చేయి తన గడ్డంపైన పెట్టుకుని అక్కడ కూర్చున్న మనిషి అమితమైన రక్తపోటుతో ఉన్నాడు. అయ్యా, దేవుడు నిన్ను బాగు చేయనని నీవు నమ్ముతున్నావా? నీవు నమ్ముతున్నావా? ఈ విధంగా నీ చేయి పెట్టుకుని కూర్చున్నావు. ఆ అమితమైన రక్తపోటు నుండి దేవుడు నిన్ను స్వస్థపరచునని నీవు నమ్ముతున్నావా? నీవది నమ్మితే నీ చేయి పైకెత్తు. మంచిది, ఆయనది చేస్తాడు. నేను ఎన్నడూ నా జీవితంలో ఆ మనిషిని చూడలేదు. అతని గుర్చి నాకు ఏమీ తెలియదు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో యేసు చెప్పుట మీరు విన్నారు, ఆయన ఈ సంగతులు చేయునని. అది ఇప్పుడు మీరు చూచుచున్నారు. నా భావమేదో మీరు గ్రహించారా? నీవు నమ్మితే సమస్తమును సాధ్యమే. ఎవరైతే నమ్ముతారో వారికి మాత్రమే. అది చేయుటకు నిజమైన అసలైన విశ్వాసము కావలసి ఉన్నది. అయితే నీవు నమ్మినట్లయితేనే దేవుడు దానిని అనుగ్రహిస్తాడు. అక్కడ ఒక స్త్రీ నా వైపు చూస్తూ కూర్చుని ఉన్నది. ఆమె గొంతులో గ్రంథి వాపు జబ్బు ఉన్నది. ఆమె అర్థం చేసుకోలేదు. ఆమెకు అపరిమితమైన రక్తపోటు జబ్బు కూడా ఉన్నది, అవునది నిజం. ఆమె ప్రక్కన కూర్చున్న స్త్రీ, ఆమె కూడా జబ్బు ఉన్నది. ఆమె ఇక్కడ ఆమె కాదు, ఆమె ఆర్కన్సాస్ నుండి వచ్చినది. అది పోగొట్టుకున్నారు. కుమారి ఫిలిప్స్, ప్రభుని యేసుక్రీస్తు విశ్వాసం నుంచి స్వస్థత పొందుకో. నీవు ఆయన నమ్ముతున్నావా? నీ నిన్ను హృదయముతోనా నీవు అది అంగీకరించావా? అలాగైతే నీవు దాన్ని పొందుకున్నావు. అది రహస్యమైంది అని అంటావు, కాదు కాదు. యేసు చెప్పాడు, నీ పేరు సీబోరు, నీవు యోనా కుమారుడు, అవునది నిజమేనా? నా చెవితో నిన్ను గుర్చి వింటిని, ఇప్పుడు నా కన్నుతో నిన్ను చూచుచున్నాను. ఏమి జరిగినదో మీరు చూడలేదా? అక్కడ ఒకరు కూర్చుని ఉండి నమ్మి విశ్వాసముంచి చూస్తూ ఉన్నారు. అకస్మాత్తుగా అక్కడ జరిగినది చూశారా? కుమారుడా, గత రాత్రి కంటే ఈ రాత్రి బాగున్నట్లుగా నీవు భావిస్తున్నావు, కూర్చుంటున్నావు. ఇప్పుడు అంతా బాగుంది, నువ్వు బాగోబోతున్నావు. రాత్రి ఇక్కడే కూర్చుని తల అంతా వాల్చి ఉన్నావు. ఇప్పుడు ఈ రాత్రి అతను ఒక పెద్ద మనిషి మాదిరిగా కనిపిస్తున్నాడు. అవును, విషయాల గురించి కొద్దిగా కలత చెందాడు అతను. అయితే అవన్నీ ఇప్పుడు సరైనవి. అవును, అవి మంచిగా ఉంటవి. చూశారా, మనిషి కుమారుడు బయలుపరచబడు ఆ దినమున. చూశారా, సదమ కాల్చివేయబట్టుకు కొంచెం ముందు నా చెవితో నిన్ను గుర్చి నేను వింటిని, ఇప్పుడు నా కన్నుతో నిన్ను చూచుచున్నాను. ఆయన దాన్ని వాగ్దానం చేశాడని యేసుక్రీస్తు చెప్పుడా నేను విన్నాను. ఆ వాగ్దానం ఇప్పుడే జీవము కలిగినట ఇప్పుడు చూచుచున్నాను. అవును, నిన్ను గుర్చి నా చెవితో నేను వింటిని, ఇప్పుడు ఆయనను నా కంటితో చూచుచున్నాను. అది ఆయనే అని ఎంతమంది నమ్ముతున్నారు? ఓహో దేవా, అది ఆలస్యమైపోతుంది. రేపు రాత్రికి మనకు గంభీరమైన స్వస్థత కూడిక ఉంటుంది. ఎవరైతే వరుసలో రావాలనుకుంటున్నారో అట్టి ప్రతి ఒక్కరి కొరకు సోదరు మోర్, నేను ఇక్కడ నిలబడి ప్రార్థించాలనుకుంటున్నాము. అయితే ఈ రాత్రి మాట్లాడి బలిపీఠ పిలుపు ఇవ్వబోతున్నాను. అయితే ఆ తర్వాత నేను తలంచాను కాదు అని. చెవితో నిన్ను గుర్చి నేను వింటిని, ఇప్పుడు నా కన్నుతో నేను ఆయన్ను చూచుచున్నాను. ఆయన ఇక్కడే ఉన్నారు. మీరు దాన్ని నమ్ముతున్నారా? ఇప్పుడు మనము ఒకరిపై ఒకరు చేతులు పెట్టుకుందాము. జ్ఞాపకముంచుకోండి, ఇది చేయునని ఎవరైతే వాగ్దానం చేశారో ఆయనే చెప్పాడు ఇలాగు నమ్మిన వారి వల్ల ఈ సూచికలు జరుగును అని. ఆయన చెప్పాడా? నీవు విశ్వాసివా? అలాగైతే ఆమెన్ అని చెప్పు. అలాగినట్లయితే ఈ వాగ్దానం చేసిన ఆ దేవుడి ఆయన ఇప్పుడే చేయడం నీవు చూస్తావు. వారిలో ఎవరైనా అడుగు, వారిని చూడలేదు అన్నాడు. వారిని గురించి ఏమీ నాకు తెలియదు. వారిని గురించి ప్రస్తుతము నాకేమి తెలియదు. చూశారా, తెలుసుకోవడం అసాధ్యం. అయితే లేఖనము నెరవేరబడవలసి ఉన్నది. అది నెరవేరినట్లయితే మనము కడవరి కాలంలో ఉన్నామని అది తెలియజేస్తుంది. మనిషి కుమారుడు వచ్చుటకు సంసిద్ధంగా ఉన్నాడని మనకు తెలుసు. ఎందుకనగా ఆయన తనకు తానుగా మానవ శరీరంలో బయలుపరచుకుంటున్నాడు. అవునది నిజమా? అలాగినట్లయితే అది సత్యమని మనం ఎరుగుదాము. ఆయన నమ్మిన విశ్వాసమని నీవు చెప్పావు, మరియు నీ చేతులు ఒకరిపైన ఒకరు పెట్టించారు. మీరు ఒకరిపై ఒకరు చేతులు పెట్టినట్టయితే ఇది మీ కనులకు నిజముగా నిజము చేయనట్లుగా అదే దేవుని కుమారుడు ఇక్కడ ఉన్నాడు. వారు స్వస్థత నొందుదురు అని చెప్పటకు అదే కుమారుడు ఇక్కడ ఉన్నాడు. అదే దేవుని యొక్క కుమారుడు. విశ్వాసులు చేపెట్టినట్లయితే వారు స్వస్థత నొందుదురు అని ఆయన చెప్పుడు నేను విన్నాను. నా చెవులతో నేనది విన్నాను, ఇప్పుడు నా కనులతో అది చూడనివ్వు. అది చేస్తానని ఆయన వాగ్దానం చేశాడు. ఇప్పుడు నేను ప్రార్థిస్తుండగా మీరు ప్రార్థిస్తుండగా ప్రభుని యేసు పరలోకం యొక్క ప్రభు అయిన దేవుని నామములో ఈ ప్రజల హృదయాల్లోకి నీ యొక్క ఆత్మను పంపము. దేవుని అందరి నిజమైన ఆ విశ్వాసము ఈ యొక్క వాగ్దానమును వారి ఎడల అది స్థిరపరుస్తుంది. నీ యొక్క ఆజ్ఞలకు వారు లోబడి ఒకరిపై ఒకరు చేతులుంచడం ద్వారా ఆకాశమందల దేవుడు వారిలో ప్రతి ఒక్కరిని స్వస్థపరచునుగాక. ప్రభువా, అలాగూ జరుగును కాక. యేసుక్రీస్తు నామములో నీ యొక్క మహిమ కొరకై అది అలాగవుటకు అనుగ్రహించుము. మీరేది అడిగారో దాన్ని పొందినారని మీరు నమ్ముతున్నారా? మీ హృదయంలో ఒకటి చెప్పుచున్నదా? అది అయిపోయినది, అది జరిగిపోయినది అని చెప్పుట ఆ చిన్న ప్రేరేపణ వల్ల మీరు భావించారా? దేవుని యొక్క ఆజ్ఞ సెలవిస్తుంది, మనము దానిని మన చెవితో వినగలమని, మనము మన కంటితో చూడగలమని. యోబు చెప్పాడు, చెవి వినికిడి ద్వారా నేను నిన్ను గుర్చి విన్నాను, అయితే ఇప్పుడు నా కన్నులతో నిన్ను చూచుచున్నాను. ఇప్పుడు నీవు దాన్ని వాక్యం ద్వారా విన్నావు, వాక్యము వినుట ద్వారా విన్నావు. వినుట వల్ల విశ్వాసము కలుగును, వినుట వాక్యం ద్వారా కలుగును. అది జరిగటాన్ని కన్నులతో చూచియున్నావు. అది చెప్పిన అదే దేవుడు ఈ సంగతులు జరుగుచున్నప్పుడు దీనిపై ఆనుకున్న విశ్వాసులు రోగుల మీద వారు చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. ఇప్పుడు మీరు స్వస్థత నొందియున్నారని అది మీ హృదయంలో నోని మీ హృదయంలో చేరినదా? అది అలాగైనట్లయితే మీ చేతులెత్తండి. ఆమేన్. అది నిజంగా అపోస్తల స్వస్థత. అది మీ అర్థమేనా? మీరు మీ యొక్క నిండు హృదయముతో మీరు నమ్ముతున్నారా? హల్లెలూయా. అదే మనందరికీ కావలసి ఉన్నది. అలాగైతే మనం నిలబడి ఆయనకి స్తుతి చెల్లిద్దాం. ప్రభు యేసు మీకు ధన్యవాదములు. ప్రభు నామము స్తుతించబడు కాక. మీరు ఆయన ప్రేమిస్తున్నారా? ఇప్పుడు మనమంతా కలిసి ఆయనకు మహిమ చెల్లిద్దాము. అందరూ కూడా చూడండి, దేవుని ద్వారా అది మీకు బయలుపరచబడినట్లయితే ఏ మార్గమును మీరు రక్షించబడతారో, మీరు రక్షించబడ్డారని ఏ మార్గమైతే మీకు చెప్పానో అదే మార్గంలో దేవుడు చేస్తాడు. ఏబు ద్వారాను, ఆయన ప్రవక్తల ద్వారాను ఆయన చేసినట్లుగా చేస్తాడు. ఒక క్రైస్తవుడుగా ఆ మార్గముననే నీ బో నుండి, నీలో నుండి ఆయన కదలను నీవు స్వస్థపరచబడతావని ఆయన దైవికమైన ప్రత్యక్షత వలన అప్పుడు అది జరుగుటకు ఏది నిలుపు చేయలేదు. ప్రతి ఒక్క అనుమానము, ప్రతి ఒక్క అనుమానము కడిగి వేయబడి కనుక మీరు ఆయన్ని ప్రేమించరా? ఆహా, ఎంత అద్భుతము! ప్రభువా, నా యొక్క చెవితో నేను నిన్ను గుర్చి వింటిని, మరి వినటి వలన విశ్వాసము కలుగును. అయితే ఇప్పుడు నేను నిన్ను చూచుచున్నాను. దేవుడు అబ్రహామునుకు ఆయన చేసినట్లు ఆయన తనకు తాను ఆయన ప్రజల మధ్య బయలుపరచుకొనుచున్నాడు. ఆయన వాగ్దానము ద్వారా లోకము సుధమాస్థితికి మారుచున్న దినాలలో మనిషి కుమారుడు బయలుపరచుకును అను ఆయన వాగ్దానాన్ని బట్టి. మరి ముగ్గురు వర్తమానికులు పరలోకం నుండి వచ్చారు. సదమలో సంఘశాఖల వర్గపు వారున్నారు. బిల్లీ గ్రహం, ఓరల్ రాబర్ట్స్ అక్కడికి వెళ్లారు. జ్ఞాపించుకోండి, నేను మీకు చెప్పినట్లుగా సంఘ చరిత్రలో ఎక్కడ కూడా ప్రపంచమంతటనున్న సంఘమునకు పంపబడిన వర్తమానికుడు ఎవరూ లేరు. అతని యొక్క పేరు అబ్రహాము. HAM ముగిసిన పేరు వచ్చు వరకు ఉన్నవారు ఎవరూ లేరు. GRAHAM 6 అక్షరాలు. లోకమునకు పంపబడిన వారు మనిషిని సంఖ్య. అయితే అబ్రహాము పేరులో 7 అక్షరాలు కలిగి ఉన్నాడు. దేవునికి సంపూర్ణమైన పరిపూర్ణమైన సంఖ్య అవునా? అక్కడికి వెళ్లిన వారు, అక్కడికి వెళ్లిన వర్తమానికులు ఏమి చేశారు? గమనించు, వాక్యం ప్రకటించారు, వారిని బయటికి పిలిచారు, మారు మనసు పొందమని చెప్పారు. అయితే ఎవరైతే అబ్రహాముతో ఉండిపోయాడో ఆయన షారా గుడారములో తన వెనుక షారా ఏమని తలస్తున్నదో తలస్తున్నది అబ్రహాముతో చెప్పడం ద్వారా అద్భుతం చేశాడు. ఈ యొక్క వ్యక్తిలో ఉన్నది యేసు. ఆయన చెప్పాడు, లోకము సుధమా స్థితి ఎందున్నప్పుడు, అప్పుడున్నట్లుగా ఉన్నప్పుడు మనిషి కుమారుడు తిరిగి బయలుపరచుకుంటాడు. అది ఆ విధముగానే ఉండునని మిగతా అన్ని లేఖనాలు నిర్ధారిస్తున్నవి. ఆది ఎందు వాక్యము తో వాక్యము, ఆ వాక్యము శరీరధారి మన మధ్య నివసించెను. అది నిజమేనా? లూకా మలాకీ యొక్క అదే వాగ్దానము మనము చూస్తున్నాము. ఈ దినము నుండి ఈ మిగతా వాగ్దానాన్ని మన చెవులతో విన్నవన్నీ శరీరధారి అయి మన మధ్య నివసించుట చూస్తున్నాము. ఆయన స్వంత వాక్యము అనువదించబడుట మన కన్నులతో మనము చూచుచున్నాము. మనిషిని యొక్క ఏ విధమైన అనువాదము మనకు అవసరము లేదు. ఓ జీవముగల దేవుని సంఘమా, ఇక్కడ ఫోన్ మీద ఉన్నవారు త్వరగా మేల్కొనండి, అది ఆలస్యమైపోయినది. దేవుడు మిమ్మల్ని దీవించును.
I love him because
సంఘమా, ఆలోచించారా? మీరు స్వంత కళ్ళతో చూచుచున్నారు జీవము గల దేవుని యొక్క వాక్యము ప్రత్యక్షపరచబడుట. జీవము గల దేవుని వాక్యము ప్రకృతి రూపమున అనువదించబడుట, దేవుడే మన మధ్య ఉండుట కడవర దినములోని ఈ వాగ్దానము నా స్వంత కనులతో చూచితిని ఆయన చేయునని వింటిని. పురాతన పరిశుద్ధులందరూ ఈ దిన ముఖరుకై ఎదురు చూచిరి, అది ప్రత్యక్షపరచబడుట మన స్వంత కళ్ళతో చూచుచున్నాము. ఎంతమంది పురాతనమైన కేకలు పెట్టిన మెథడిస్టు వారు, బాప్టిస్టు వారు, నిజమైన పెంతికోస్తు వారు వారి కళ్ళలో చూడాలని ఆశపడి ఉండిరి, అది జరుగునని ఎంతో మంది వారిలో ఎరిగి ఉండిరి. అయితే ఈ రాత్రి జరుగుట మనము నిలబడి చూస్తున్నాము. మీరు ఆయన ప్రేమించరా? యేసు చెప్పాడు, మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటు ద్వారా ఇందు మూలముగా మీరు నా శిష్యులని మనుషులందరూ తెలుసుకుంటారు. కాబట్టి ఆయన మనము ప్రేమిస్తూ ఒకరి చేయి ఒకరము స్పర్శిస్తూ నేను ఆయన స్తుతించదను, నేను ఆయన స్తుతించదను అని పాడుదాం. సరే,
give you glory, all for his blood has washed away. What did the queen
ఆ రాత్రి వేళలో రాజు ఎదుట బెల్తెషస్సర్ యొక్క రాణి ఏమి చేసినది? నీ అనుమానాలు నిర్వీర్యము చేయగలవాడు నీ రాజ్యంలో ఏ మనుష్యుడు లేడు. ఈ రాత్రిలో పరిశుద్ధాత్మ నీ యొక్క అనుమానాలు నిర్వీర్యము చేయగలవాడు. మీరది నమ్ముతున్నారా? అనుమానాలు సమస్యలు తీర్చగలవాడు. ప్రతి మరికను క్రీస్తు రక్తము తీసివేయును, అనుమానమైన మరికను తీసివేయును. అవిశ్వాసం కంటే గొప్ప పాపము లోకములో ఏది లేదు. ఏలయనగా నమ్మనివాడు ముందుగానే శిక్షించబడ్డాడు, అది నిజమేనా? నమ్మని వానికి శిక్షావిధి, నమ్మువానికి శిక్షావిధి లేదు. ఒకే ఒక పాపము కలదు, అది అవిశ్వాసము. పొగతిరాగుట పాపము కాదు, దూషించుట పాపము కాదు, వ్యభిచారము చేయుట పాపము కాదు, అబద్ధమావుట పాపము కాదు, అది పాపము కాదు, అది అవిశ్వాసం యొక్క ప్రతిఫలము. అవిశ్వాసము, అది నీవు చేశావు, ఎందుకంటే నీవు నమ్మలేదు కనుక. నీవు నమ్మినట్లయితే నీవు అది చేయవు. ఓహో, ఎంత అద్భుతం! గొర్రె పిల్ల యొక్క రక్తము ప్రతి ఒక్క అనుమానమును కడిగివేసెను. ఖచ్చితముగా ఆయన యొక్క వాక్యమును మనము నమ్ముతున్నాము. వాక్యము శరీరధారి ఆయనని మనము నమ్ముతున్నాము. ఆయన సన్నిధి యొక్క నిర్ధారణ ద్వారా ఇప్పుడు ఆయన వాక్యము రుజువవుతుందని, వాక్యము శరీరధారి అయినదని నమ్ముతున్నాము. మీరు నమ్ముతున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించును. ప్రభునందు గొప్ప సమయముగా ఉదయం ఇక్కడ మేము చూచుటకు నిరీక్షిస్తున్నాము. ఇప్పుడు మీ తల్లవంచుడి సహోదరు లెండ్సేకి నేను పరిచయను అప్పజెప్పుచున్నాను.